ಪ್ರೇರಯೇತ್ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಓಂ ಶ್ರೀಂ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ಗೋಪೀಜನವಲ್ಲಭಾಯ ನಮಃ. ಓಂ ಕ್ಲೀಂ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ಗೋಪೀಜನವಲ್ಲಭಾಯ ನಮಃ. ಓಂ ಕ್ಲೀಂ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ಗೋಪೀಜನವಲ್ಲಭಾಯ ನಮಃ. ಜೈ ಶ್ರೀರಾಮ್. శ్రీకృష్ణుడి యొక్క సాంగత్యంతో దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి బృందావన వాసులకి ఒక రోజున నందుడు నాయకత్వం వహించి ఒక యజ్ఞం తలపెట్టాడు. పెద్దలంతా ఒక చోట చేరారు, మహాత్ములైన ఋత్విక్కులు కూడా చేరారు. ఈ ఋత్విక్కులందరికీ నాయకుడు వెళ్ళి గర్గాచార్యుడు. గర్గుడు ఆ రోజుల్లో జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో చాలా గొప్పవాడు. గర్గుడు ఇంటి పేరు ఏమిటో తెలియదు, కానీ ఆయన కూడా జ్యోతిష్యులు వారే. మంచి అద్భుతమైన జ్యోతిశాస్త్రం ఎరిగిన వాడే. ఆ యాగం పేరు ఇంకా వాళ్ళు చెప్పలేదు, కానీ వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారు, కృష్ణుడికి చెప్పి ఏ పనన్నా చేద్దామనుకున్నారు. పూర్వకాలంలో ఏంటంటే తాము ఎవరినైనా గురువుగా నమ్మితే ఆయనకి చెప్పి ఏ పనన్నా చేసేవారు. ఇప్పుడు కలియుగం కాబట్టి చెప్పవలసిన అవసరం లేదనుకోండి. కష్టం వచ్చినప్పుడు మాత్రం గురువుగారు చెబుతారు, కాఫీ మాత్రం వాళ్ళు రహస్యంగా తాగుతారు. ఇది కలియుగం యొక్క లక్షణం. కానీ పూర్వకాలంలో ఏ మంచి పని చేసినా చెప్పేవారు. కృష్ణుడిని రప్పించారు. ఆయనకి చెప్పడానికి మొగమాట పడుతూ ఉంటే కృష్ణుడు అడిగాడు, యాగంబు చేయంగా అర్థించి వచ్చి తిరి యాగమున ఫలమేమి కలుగు, శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరుల కెరిగింపవలదుగాని. మీరు యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించారు. ఆ విషయం నాతో మాట్లాడడానికి వచ్చారు. తీరా వచ్చాక చెప్పడానికి మొగమాట పడితే ఉపయోగం ఉంది? కొంతమందికి మొగమాట ఎక్కువ. తలుపు తడతారనుకోండి, తలుపు తీసేదో కొంపలు ఉలిగిపోతున్నాయని మనం వస్తే వాడు సిగ్గుపడుతుంటారు, పెళ్లి కొడుకుల్లాగా పెళ్లి కూతురులాగా. అసలు ఇప్పుడు పెళ్లి కొడుకులకి పెళ్లి కూతురికి సిగ్గు ఎక్కడ ఏడిసింది? కానీ ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ఏమిటి కారణం? మీరు యాగం చెయ్యడానికే సంకల్పించినట్టుగా నాకు అర్థమయ్యింది. ఆ యాగం పేరేమిటి? ఈ యాగం వల్ల ఏ ఫలం ఉంటుంది? ఖర్చు ఎంత? ఎంత కాలం పడుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకుని చేసే పని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక పని చేసే ముందు దాని గురించి బాగా తెలుసుకోవాలట. ఏమీ తెలియకుండా అజ్ఞానంగా చేయటం వల్ల ఉపయోగం లేదు. అందుకే జ్ఞానాదేవ కైవల్యం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. సరైన విద్య పొంది సర్వం పరమాత్మస్వరూపమని గ్రహించి ఈ పరమాత్ముడు చెప్పిన పనికి పరమాత్ముడు చెప్పని పనికి తేడా తెలుసుకొని శాస్త్ర విహితమైన కర్మ చేస్తే వాడికి ఈ జన్మలో కైవల్యం వస్తుంది. విద్య వల్ల కైవల్యం రాదని ఎక్కడ చెప్పలేదండి. విద్యని దుర్వినియోగం చేస్తే ప్రమాదం ఉన్నారు తప్ప. ధనం వేరు, విద్య వేరు. విద్య దాని పేరే విత్త అని ఒక ధాతువు, అది ఎటువంటి విషయాన్నైనా ఎరుకుబడేలా చేస్తుంది. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, పరమ పండితుడు అవటం వల్లే కదా మనకి భాగవతం భారతం లాంటి పురాణాలు ఇవి ఇచ్చాడు, లేదా ఇతిహాసాలు. వేదాలు చదువుకోవాలంటే నీకు కావలసింది విద్యే కదా. అసలు గోవింద అనే శబ్దానికి అర్థం తెలియాలంటే అది విద్య వల్లే కదా సాధ్యం. కాకపోతే కల విద్య కాకుండా, విశృంఖల విద్య కాకుండా, జ్ఞానముతో 10 మందికి ఉపయోగపడేటటువంటి విద్య అయి ఉండాలి. అదొక్కటి తేడా కనిపెట్టాలి. అందుకని ఇక్కడ కృష్ణుడు సుస్పష్టంగా చెప్పాడు, ఈ యాగం వల్ల ఏం ఫలితం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, ఎంతమంది జనాన్ని పిలవాలి, అన్నదానం ఉంటుందా లేదా, ఒక్కొక్కళ్ళు భోజనం 1 గంటకు అయిపోయాక 2 వస్తారు, ఆ సమయంలో కూడా వాళ్ళకి ఇంత అన్నం పెట్టడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే వచ్చిన వాళ్ళు కేవలం మంచినీళ్ళు మాత్రమే ఇస్తామా? తర్వాత దక్షిణలు ఎంత ఇవ్వాలి, ఋత్విక్కులు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకుని రంగంలో దిగారా లేదా, అసలు యజ్ఞం పేరేమిటి? అన్నిటికంటే ఇంకా గొప్ప ప్రశ్న వేశాడు ఆయన, శాస్త్రీయమో జనాచారమో? ఈ యజ్ఞం శాస్త్రీయమా లేక జనాచారమా? శాస్త్రీయం అంటే ఏమిటి? వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ లేక స్మృతులలోనూ, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇలాంటి కొన్ని స్మృతులు ఉన్నాయి. ఋషులు ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్పారు. అలా చెప్పబడిన వాటిని స్మృతులు అంటారు. వాటిల్లోనూ లేక సంహితలను ఉంటాయి, వాటిల్లో చెప్పబడినవి ఇవన్నీ శాస్త్రములు. సంహితలు అంటే ఇప్పుడు సౌనక సంహిత, సూత సంహిత, పరాశర సంహిత, బృహస్పతి సంహిత, ఇలాంటి సంహితలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కూడా నాయన ఈ పని ఇలా చేస్తే లాభము, దీనికి ఈ విధానం ఉన్నదని స్పష్టంగా రాశారు. వాడు రాశారుటా కాదు, రాశారు. ఎందుకంటే కొంతమంది రాశారుటా అంటే వాడికి చూడలేదన్నమాట, వాడి మొహానికి చూడడానికి వీడికి శాస్త్రం ఎందుకు చెప్పడం? దాన్ని చదివితేనే అందులో అలా ఉందని చెప్పాలి కదా. కాబట్టి అవన్నీ ఉన్నాయి. నేను పరాశర సంహితలో ఉన్న ఎన్నో కథలు, హనుమత్ కథలు చెప్పాను కదా, విన్నారు కదా మీరు. సూత సంహితలో ఎన్నో శ్లోకాలు అద్భుతమైన ఉన్నాయి. సౌనక సంహిత గొప్పటి ఉన్నది, అందులో చెప్పారు మానవుడు పూర్తిగా దిగంబరంగా లేకుండా గోచి మొదలుకొని ఏదో ఒక విధానమైన వస్త్రాన్ని కట్టుకోవాలను, అటువంటి వస్త్రములను ధారణ చేసి అర్చన చేయవలను. కాబట్టి ఈ మధ్యన ఎవడో పిచ్చాడు, వాడు లుంగి కట్టు కట్టాడండి, వాడు యజ్ఞానికి పనికిరారనట, వాడో పనికిమాలిన వాడు అన్నవాడు. ఎందుకంటే లుంగి అనేది శబ్దమే లేదు అందులో, దాన్ని ఏమన్నారంటే వస్త్రం ఉన్నారు. ఇప్పుడు జింక చర్మాలు కట్టుకున్నారా లేదా పూర్వం ఎవరు? అడవుల్లో ఉన్న ఋషులు జింక చర్మం పంచిలా వెనక్కి గోచి పెట్టి కడతాడా? పోయిన కట్టిన వాళ్ళు సాధువులే, కానీ సంసారులు, అది విషయం మర్చిపోకండి. ఇంచుమించుగా పూర్వం ఋషులలో ఎవరైనా సన్యాసులు ఉన్నారా? చాలా తక్కువ మంది ఉంటారు. వశిష్ఠుడికి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. అత్రికి అనసూయ భార్య ఉంది. అగస్త్యుడి భార్య లోపాముద్ర, చవరుడి భార్య సుకన్య, ఇలా అందరూ సంసారంలో ఉన్నవాళ్ళే. వాళ్ళు కూడా కేవలం జింక చర్మ మోకాలు దాకా ఉండి అంగవస్త్రం కట్టుకున్నారు. ఆ అంగవస్త్రం కొంచెం కిందకి దిగితే లుంగి రూపంలో ఉంది, వాళ్ళ తమిళలో కడుతున్నారు. కానీ పంచే ఇది మొత్తం మీద. ఈ పంచే అనే శబ్దం సంస్కృతం అనుకుంటున్నాడు పిచ్చాడు తెలియక. సంస్కృతంలో పంచే అంటే ఐదు, తెలుగులో పంచే పంచీయ అంటే కట్టుకోవడానికి మనకొచ్చే వస్త్రం. ఇది తెలుగు పదం, అది సంస్కృత పదంలో పంచే అనుకుని ఐదు కట్లుట అందుకని పంచికట్టు అన్నట్టు. వీడు మొహం కాదు, సంస్కృతానికి తెలుగు కలిపి ఏదో బోడిగుండుకి ఇంకో దానికి ముడిపెట్టినట్టుగా ఉంటుంది మోకాలకి. ఇలా ఎవడికి వాడికి ఏ భాష తెలియదు, వాడికి ఏ భాష పదమో తెలియదు, నోటుకు వచ్చినట్టు వాగేవాళ్ళు ఎక్కువైపోయారు. మీకు కూడా అలాగే ఉందిలేండి, మీకు అలాంటి వాళ్ళే కావాలి కొంతమంది. అందుకని తెల్లారులేస్తే ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో ఏ పిచ్చాడో చెబితే అది నమ్మేయడమే. ఆ చెప్పేవాడితో ఒక 5 నిమిషాలు సంస్కృతంలో మాట్లాడమన్నట్టు చూద్దాం. ఈ శాస్త్రాల విషయంలో చర్చ చేయమన్నట్టు ఒక శ్లోకం ఇస్తే దాని అర్థం వాడు పుస్తకం చూడకుండా చెప్పమన్నట్టు చూద్దాం. ఏమీ చెప్పలేరు. అందులో ఇలాంటి వాళ్ళు సన్యాసులు అని విలువబడతారు. సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటి? యావత్తు తేడా, కింద యావత్తు ఉంటుంది. అందుకని సన్యాసికి కింద యావత్తు ఉంటుంది, వాడికి యావత్తు ఉండదు సన్యాసికి. అందువల్ల యావత్తు తేడాయే. యావత్తు తేడా అంటే రెండు అర్థం ఏమిటి? అంతా తేడాయే. సన్యాసి అంటే నాకు ఎవరు వద్దురా బాబు అని ఏకాంతంగా ఉంటాడు, అందరినీ తాను వదిలేస్తే సన్యాసి. వీడెందుకు పనికిరాడనా అని మీరు వదిలేస్తే వాడు సన్యాసి. ఇతరుల చేత వదలబడినవాడు సన్యాసి, ఇతరులను తాను వదిలితే సన్యాసి. కానీ ఇవాళ సన్యాసుల్ని నెత్తిమీద పెట్టుకుంటాంట మనం కలియుగంలో. ఎన్ని విచిత్రాలునండి, హఠాత్తుగా కళ్ళు మూసుకునము, కళ్ళ మీద ఎండు మిరపకాయలు పెట్టుకుని 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరవము, మీ ఇంట్లో దృష్టిదోషం పోతుంది అంటాడు. ఎండు మిరపకాయలు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరిస్తే దృష్టిదోషం పోదు, దృష్టి పోతుంది, కళ్ళు పోతాయి. ఒకడు నిమ్మకాయ దీపం అంటాడు, వాడు బొంద దీపం అంటాడు, అదేదో కంద దిప్ప దీపం అంటాడు, ఆ దీపం అంటాడు, ఈ దీపం అంటాడు. ఈ పాపాలు చూడలేక చచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఆ చూసిన వాళ్ళు తినగా ఉండక మళ్ళీ నా దగ్గరికి వస్తారుగా, గురువుగారండి నిమ్మకాయ డెప్పట ఆ వెనక ఉన్న రసం అంతా తీశాక ఇలా తిప్పాలట, తిప్పిన తర్వాత దాని మీద అదేదో వెయ్యాలట, వేసి దీపం పెట్టాలట, ఆ దీపం నెత్తి మీద పెట్టుకుని 3 రాత్రులు తిరిగితే వాడుకున్న పాపాలు పోతాయట. అంటే 3 రాత్రులు నెత్తి మీద దీపం పెట్టుకున్నప్పుడు పొరపాటున ఆ దీపం నీ జుట్టు కట్టుకుంటే నువ్వు పోతావు, పాపాలు గోవు. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇలాంటి అజ్ఞానం కలియుగంలో ఉంటుంది. అందుకని శాస్త్రములలో చెప్పబడిన వాటిని చెయ్యాలి. ఇందాక చెప్పినట్టుగా శృతులు అంటే వేదములు, వేదాంతాలు, పరాశరుడు వంటి మహానుభావులు రాసిన స్మృతులు, సంహితలు, ఇవి కాకుండా మరికొన్ని ధర్మశాస్త్రాలు, ముఖ్యంగా పురాణములు. కలియుగంలో పురాణములు అత్యంత ప్రాధాన్యమైనవి. వీటిని శాస్త్రాలు అంటారు. కృతాదో బహవో ధర్మ కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదంజో విద్యతే నా పురోన్ రుణం. ఈ మైక్ కూడా అటువంటిదే, అశాస్త్రీయమైన వైపు. మూతి అందులో పెడితే వినపడుతుంది, కొంచెం దూరం పెడితే వినపడదు. అయితే ఇచ్చే డబ్బులకి అసలు బాగా ఇస్తామని చెప్పండి అమ్మా, గ్యారంటీగా ఇస్తామని చెప్తే అప్పుడు బాగా ఎరబడేలా చేస్తాడు. సరే నేను కూడా అందులో మూతి పెట్టాలి. పోయిన మూతి ఇందులో పెడదామంటే ఇంత పూర్వం ఇందులో ఎవడు మూతి పెట్టాడు, వాడి మూతిలో కిరణాలు దీని మీద పడి అది నాకు నోట్లోకి వస్తుందని అదో భయం. అందుకే పోన్లండి, అదో అదృష్టం. విడిగా మైకి పెట్టారు, మళ్ళీ ఆ మైకి రౌడీ మైకు, అది పడిపోకూడదు. దానికి ఇటక, దానికి ఒక ఇటుక, ఆ మాట్లాడేవాడు ఒకటిక అన్నట్టుగా అయిపోతాడు. అన్ని పరీక్షలు పెడతాడు భగవంతుడు అన్నాడు. భాగవత సప్తాహాల్లో ఎన్నెన్ని ఉండాలో అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. గోవింద. అందువల్ల ఇవన్నీ ధర్మశాస్త్రాలే. కృతయుగంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి, కానీ కలియుగంలో మానవులు తరించడానికి ఒక్కటే ఒకటి ఉన్నది. అదేమిటి? పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మము లేదు. కాబట్టి పురాణములు ఉత్తమోత్తములైన ఉత్తమోత్తమ అమ్ములైనటువంటి శాస్త్రములు. వీటిల్లో నాయనలారా ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం ఎక్కడరా చెబితే వాటిని ప్రమాణంగా తీసుకుని చెయ్యాలి. ఇక రెండవది జనాచారం. అంటే దానికి ఏ పురాణంలో ఏమి ఉండదు, అయినా అవి కొంతవరకు కొన్ని పనికి వస్తాయి. ఇప్పుడు ఇంతంత బొట్టు పెట్టుకోమని ఎక్కడ చెప్పడు కదా, కానీ పల్లెటూళ్ళలో పెట్టుకుంటారు, అది లాభమే. ఆ జనులు కూడా పూర్వకాలంలో గురు పరంపరతో ఆ పనులు చేశారు. కొన్ని పల్లెటూళ్ళలో చూడండి, ఈ మధ్యన కొన్ని వాళ్ళకి వెళ్ళానులేండి, అదేదో కొత్త కోట లింగాల వల్లస, అదేదో వల్లస పాలకొండ పెరుగుకొండ నేతికొండ, ఇవన్నీ ప్రాంతాల్లో ఎంత ముచ్చటేసిందో నాకు అక్కడ తిరిగినప్పుడు. ఎందుకని ఆడవాళ్ళు చక్కగా ఇంతంత పసుపు ముఖానికి పూసుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అదేవో చెవులకి పెట్టుకుని కాళ్ళకి పెట్టుకుంటే అది చాలా మంచిది, ఆరోగ్యమే. ఆ పసుపు పొలాల్లో పండించిన పసుపు, కెమికల్స్ కాదనుకోండి, కెమికల్స్ వెళ్ళి ప్రమాదం. ఈ పసుపు వల్ల ముఖానికి వర్చస్సు వస్తుంది, దిక్కుమాలిన పొట్టిన వాళ్ళు రావు. ఇది ఏ శాస్త్రంలో అన్నింటిలో చెప్పక్కర్లా, కానీ పెద్దలు చెప్పారు, వాళ్ళు చేశారు, ఇది మంచిదే. కాళ్ళ పగుళ్ళు ఉండేవి కదా పూర్వం ఆడవాళ్ళు పసుపు రాసుకుంటే, ఇప్పుడు క్రీములు రాసుకుంటారు. అందుకే అందరి కాళ్ళకి క్రిములు, క్రీము వల్ల వచ్చేది క్రిమి. పూర్వం వేసవకాలంలో బయట పడుకుంటే ఒక దోమ కుట్టిందా మన చిన్నప్పుడు? లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా దోమలే, ఏ ఇల్లు చూసినా దోమలు కూడా. ఎందుకని దోమలు కూడా వచ్చాయి అంటే ఎరువులు, పురుగుల మందులు, క్రిమి సంహారకాలు పెరిగే కొద్ది దోమలు పెరిగిపోతాయి. మీరు దోమలు చంపాలనుకుని ఆలౌట్ పెడితే మీరే ఆలౌట్ అయిపోతారు, అది మాత్రం ఆలౌట్ అవ్వదు. ఆ రకంగా మనం కృత్రిమంగా తెచ్చుకున్నాం. ఇవి ప్రమాదం కానీ ఒరిజినల్ పసుపు, కుంకుమ చాలా మంచిది. పూర్వకాలంలో చక్కగా ఇంటి ముందు దృష్టి దోషానికి అవేవో దిక్కుమాలిన బొమ్మలు పెట్టేవారు, అది చాలా లాభమే. ఎందుకంటే ఆ బొమ్మ మీదకి దృష్టి పెడుతున్నట్టు, ఆ బొమ్మ కూడా మరీ దారుణంగా పెడతాను అనుకోండి, ఆ బొమ్మను చూసినవాడు ఇంటిని చూడడం, అందులో వాడి కంటి చూపు ఇంటి మీద పడదు కనుక ఇంటికి ఏ ప్రమాదం ఉండదు. లేదంటే కొంతమంది ఆ ఇంటికే చూసి అబ్బా బాగా కట్టాడు ఇల్లు, ఏం కట్టాడు ఇలాగ చూసి అనమాట, ఏం సంపాదించాడో అన్నారా. ఇక అక్కడి నుంచి మనకు లేరుకోరి కష్టాలు వస్తాయి. నరుడి చూపుకి నల్లరాళ్ళు పగులుతాయి కనుక దృష్టి దోషం లేకుండా చేసుకోవడానికి పూర్వం పెద్దల పనులు చేశారు, అది మంచిదే. కానీ కొన్ని విచిత్రంగా ఉంటాయి, దానికి అర్థం అర్థం ఉండదు అనమాట. హారతి ఇచ్చాక నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అన్నప్పుడు పాత్ర మీద కాదు, నీళ్లు దేవుడి మీద పోయాలి. ఇవి జనాచారాలే. జనాచారాలు చాలా ఉంటాయిలాంటివి, పిచ్చి పిచ్చి ఆచారాలు చాలా ఉంటాయి. ఆ ఆచారాలని కొన్నింటిని వదిలిపెట్టేయాల్సిందే తప్పదు. అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటి, మీరు యజ్ఞం చెయ్యాలనుకున్నది శాస్త్రీయమా జనాచారమా? ఇతరులకు చెప్పొద్దు కానీ నాకు చెప్పడం మీకు లాభమే. ఎలాగో చెప్పాలని నా దగ్గరకు వచ్చారు కదా, నన్ను నమ్మే వచ్చారు కాబట్టి నాకు చెబితే అది మంచో చెడ్డో మీకు చెబుతాను. చెప్పండి అనగా అప్పుడు నందుడు, నాయన నీ దగ్గరకు వచ్చి చెప్పకుండా ఎందుకుంటాం, ఇక దాపరికం లేకుండా చెబుతున్నాను, ఇది యాగం, ఇంద్రయాగం. సమస్త లోకాలకి అధిపతి భగవంతుడు ఇంద్రుడు. అతడి అధీనంలో మేఘాలు ఉంటాయి, అందువల్లే ఆయన్ని పర్జన్యుడు మేఘాధిపతి అన్నారు. ఆయనని మేము బాగా సంపదలు వచ్చినప్పుడు 5 ఏళ్లకో 8 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి సంతృప్తి పరుస్తూ ఉంటాం. ఆ సంతృప్తి పరచడంలో ఒక భాగమే ఇంద్రయాగం. నువ్వు పుట్టాక ఇన్నేళ్ళు గడిచింది కానీ మేము ఇంద్రయాగం చేయలేదు. దాదాపు అప్పుడు కృష్ణుడికి 7 ఏళ్ళు, అందుకని ఈ 7 ఏళ్ళుగా ఇంద్రయాగం చేయలేకపోయాం. మకాములు మారుస్తూ ఉండడం వల్ల, కొన్ని కష్టాల వల్ల ఈ మధ్యన మాకు పంటలు బాగా చేతికి వచ్చాయి, నేతులు పెరుగులు పెరిగాయి, సంపదలు వచ్చాయి, కీర్తి వచ్చింది, నీ ధర్మమానని అన్ని రకాలుగా అభివృద్ధి పొందాం, అందుకని ఇంద్రుణ్ణి సంతోషపరచడానికి ఇంద్రయాగం చేస్తున్నాం. ఈ యాగం చేయటం వల్ల దేవతలకి కడుపు నిండుతుంది. మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందల గలుగున్ నూనముగా పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకి సంతోషం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షాలు కురిపిస్తాడు, అకాలంలో తుఫానులు లేకుండా చేస్తాడు. అప్పుడేమవుతుంది, పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు, బావులు, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి, పచ్చగడ్డి కూడా బాగా పెరుగుతుంది. ఈ గడ్డి తిని ఆవులు బాగా మళ్ళీ బలంగా తయారవుతాయి, ఆ ఆవులు పాలు బాగా ఇస్తాయి. ఈ పాలు మానవులం మేము తీసుకుంటాం, ఇందులో నుంచి వచ్చినటువంటి పదార్థాలు చాలా వరకు మేము ఉపయోగిస్తాం, నెయ్యి మాత్రం మళ్ళీ కొంత భాగాన్ని యజ్ఞంలో వెచ్చిస్తాం, ఈ యజ్ఞంలో వేసిన హవ్యం దేవతలు స్వీకరిస్తారు, మళ్ళీ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ విధంగా దేవతలకి మానవులకి ఇచ్చిపుచ్చుకునే సంబంధమే యజ్ఞం అంటే. ఇప్పుడు మనకు కూడా అనుమానం రావాలి కదా, యజ్ఞంలో నెయ్యి వేస్తే నిజంగా ఈ నెయ్యి దేవతలకు పెడుతోందా లేదా, వెళ్ళి తీరుతుంది. దేవతలకి అమృతంతో పాటు హవ్యమే ఆహారం. హవ్యము అనగా యజ్ఞములో మంత్రపూర్వకంగా వేసే నెయ్యి మరియు ద్రవ్యం. ఇవాళ ఉదయం పేలాలతోటి, ప్రత్యేకంగా వండిన పవిత్రమైన అన్నంతోటి, కొంతమంది ఎండు కొబ్బరితోటి వీటితో యజ్ఞం చేశారు, శాస్త్ర ప్రకారంగా చెప్పినవి, అంతేకాదు పిచ్చి పిచ్చిగా రకరకాల వాటితో కాకుండా. ఈ ఆహారాన్ని అందులో వేసేదాన్నేమో చెరుహు అంటారు, నేతినేమో హవ్యము అంటారు. మంత్రపూర్వకంగా స్వాహ అన్నప్పుడల్లా ఈ నెయ్యి ఈ చెరువు అందులో వేస్తే ఇవి అందులో పడి బూడిదైపోతుంది, అందులో నుంచి పొగ బయటకు వస్తుంది సన్నగా, ఒక్కోసారి కనపడుతుంది ఒక్కోసారి కనపడదు. ఈ సన్నని పొగ సెకండ్లో 1000 వంతులో మహావేగంగా ఎవరి కోసం మనం చెరువు వేసామో వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ముందు ఇంద్రుడిని తలుచుకుందాం అనుకుందాం. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమా అని అందులో వెయ్యగానే ఈ ద్రవ్యం కాలి అందులోంచి పొగ పైకి లేచి ఈ పొగ క్షణాలలో ఇంద్రుడి దగ్గరికి వెడుతుంది. ఇంద్రుడి నాలుక మీద ఈ సన్నని పొగ ఒక అమృతపు బిందువుగా మారి పడుతుంది నాలుక మీద. ఈ అమృతపు బిందువు నాలుక మీద పడగానే ఆయనకు వెంటనే తృప్తి కలుగుతుంది. మనకు వెళ్ళే క్లాసుడు కాఫీ తాగక్కర్లేదు, ఆయన చెంబుడు పాలు తాగక్కర్లేదు, గడగడగడగడ సీసాల కొద్ది నీళ్లు తాగక్కర్లా, కేవలం మంత్రపూర్వకంగా వేసిన ఈ ద్రవ్యము చిన్న అమృతపు బిందువుగా మారి ఆయన నాలుక మీద పడగానే తృప్తి కలుగుతుంది. ఓహో, భూలోకంలో భీమిలిలో భాగవత సప్తాహంలో నా కోసం యజ్ఞం చేశారు, నాకు ఆహారం ఇచ్చారు అని సంతృప్తి పొంది ఇక అక్కడి నుంచి ఆయన దిక్పాలకులతో పాటు మన రక్షణ కలిగిస్తాడు, చక్కగా వర్షాలు కురిపిస్తాడు, అన్ని రకాల వస్తువులు మనకిస్తాడు. అందువల్ల వెళ్ళి తీరుతుంది ఆహారం, వెళ్ళదని ఎప్పుడు అనుకోకండి. అలా వెళుతుంది కాబట్టే ఇన్నాళ్ళుగా మనం సుఖంగా ఉంటున్నాం. ఈ యజ్ఞములు చేయకపోతే ఏమవుతుందన్నమాట, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్వృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే దిక్పాలకులు, సూర్యుడు మొదలుకొని నవగ్రహాలు, ఇంకా రకరకాలైనటువంటి శ్రీ గణపతి లాంటి మహానుభావులు, వీళ్ళంతా కూడా మనం యజ్ఞం చేస్తే సంతృప్తి పొందుతారు. సరిగ్గా చేయకపోతే వాళ్ళకి కడుపు నిండదు, నిండకపోతే ఇదిగో అకాల ప్రళయాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సకాల వర్షాలు ఉండవు, తీరా పంట చేతికి వచ్చేటప్పుడు వర్షాలు కురిసి పంటలు కొట్టుకుపోతూ ఉంటాయి. కాబట్టి యజ్ఞం చేస్తే ఇంద్రుడికి, దేవతలకి సంతృప్తి కలుగుతుంది, పాడి వస్తుంది, పంట వస్తుంది, మళ్ళీ దేవతల్ని మనం సంతృప్తి పరచాలి. అందుకని మేమంతా ఇంద్రయాగం చేద్దాం అనుకుంటున్నామని నందుడు అనగానే కృష్ణుడు ఒక్క క్షణకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత నోరు విప్పాడు. ఇంద్రయాగం శాస్త్రీయమే, సందేహం లేకుండా చెయ్యాలి. కానీ ఈ మధ్యన ఇంద్రుడికి కూడా దురహంకారం పెరిగింది. ఆ ఈ బోడి కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు నా ముందు ఎక్కడ అవుతారు అనుకున్నట్ట పిచ్చాడు. పరమాత్ముడు ఎక్కడ, తానెక్కడ, కానీ నేను కృష్ణుడి కంటే గొప్ప అనుకున్నాడు. దేవతలంతా ప్రార్థిస్తే పరమాత్ముడు కృష్ణుడిగా అవతరించాడనే విషయం మరిచిపోయి శ్రీకృష్ణ పరమాత్మ ఒక సామాన్య గోపాల బాలుడు అటువంటి వాడిని పూజించి ఈ యాదవులు పాడైపోతున్నారు కాబట్టి వీళ్ళంతా అజ్ఞానులనే ఒక భావనలో పడిపోయాడు పాప ఆయన. ఇదిగో నిన్న కథలో బ్రహ్మ గురించి చెప్పాం, బ్రహ్మగారు మాయలో పడ్డాడు, ఇప్పుడు ఇంద్రుడు మాయలో పడ్డాడు. ఈ ఇంద్రుడి మాయ తొలగాలి. తొలగాలంటే ఏం చేయాలి? ఇంద్రుడికి కనువిప్పు కలగాలి, ఆయన యజ్ఞం ఆపేయాలి. ఎవరినైనా ఏడిపించాలంటే వాడికి ఏది ఇష్టమో అది పొద్దున ఆపేయటమే. బాగా కాఫీ ఇష్టమైతే కాఫీ ఆపేయండి, ఇక తర్వాత వాడికి ఎందుకు ఆడతాడు. పాలు ఇష్టమైతే పాలు ఆపేయాలి. కొందరికి అన్నంలో పెరుగు ఇష్టం అనుకోండి, పెరుగు తీసేయాలి. నెయ్యో అన్నవాడికి నెయ్యి బదులు డాల్డా వేయాలి. ఆ దెబ్బతో వాడు గెదగెదలాడతాడా లేదా మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమందిని. అలాగే బాగా పాటలు పాడేవాడికి మైకు లేకుండా చేయాలి. అలాగే లైవ్ ఇచ్చేవాడికి ఏమో ఏడిపించాలంటే ఇంటర్నెట్ లేకుండా చేయాలి. కుర్చీలో తప్ప కింద కూర్చోలేని వాడికి కుర్చీ లేకుండా కింద కూర్చోబెట్టాలి. ఆయా వ్యక్తులని భగవంతుడు అప్పుడప్పుడు అలా పరీక్షిస్తూ ఉంటాడు. ఎవడికి గొడ్డు కంగారో వాడికే పరీక్ష వస్తుంది. కొంతమందికి భయం అంటే రెయిల్ అంటే ఏమిటో తెలియదు, రోజు రైలు ఎక్కుతారు, ఎన్నోసార్లు బోల్డ్ సార్లు ఎక్కిన వాళ్ళే. అయినా సరే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేదా కంగారు. ఆ తీరా అటువంటి వాడికి ఏమవుతుందన్నమాట, ప్లాట్ఫారం మీద ఒక రైలు బదులు వేరే రైలు ఎక్కేస్తారు వాళ్ళు. వాళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి తణుకు ఎక్కి వెళ్ళడానికి బదులుగా కోరమండల రైలు ఎక్కేసి భువనేశ్వర్లో దిగుతారు. ఇక అక్కడ నుండి చూడండి, వాళ్ళకి గొడ్డు కంగారు వచ్చేస్తుంది, వణుకొస్తుంది. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ పిచ్చి ఫోన్ పనిచేయదు. ఆ పిచ్చి ఫోన్ ఎప్పుడో మాంధాత కాలం నాటి ఫోన్. అది మంచి ఫోన్లేమో ఇంట్లో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఈ పిచ్చి ఫోన్ ఈయనకి ఇస్తారు. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఆయనకి తెలియదు. దానితోడు లోపల ఉన్న పిచ్చి బయటికి అందుతుంది. అందులో ఎవడైనా గొడ్డు కంగారు పడేవాడికి మాత్రమే పరీక్షలు వస్తాయి. ఏ కంగారు లేనివాడికి ఏ గొడవ లేదు. అందుకని ఏం చేశారనమాట కృష్ణ పరమాత్ముడు, ఈ ఇంద్రుడిని పరీక్షించి ఒక్కసారి ఈయన అహంకారం అణచాలనుకుని వెంటనే, నాన్న మనం అడవిలో బతుకుతున్నాం, మనకు అడవే జగన్మాత, ఈ చెట్లు దేవతలు, ఈ గోవర్ధన పర్వతం మన దేవుడు, మనకి యమునా నది ముఖ్యమైనది, ఆవులు మన దేవతలు, ఆవుల్ని పూజించాలి, ఈ భూదేవిని పూజించాలి, పూజ్యుడైన గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం, గోవులకి ఆ గడ్డి పెడదాం, బ్రాహ్మణోత్తముల్ని పూజిద్దాం, ఈ ఇంద్రుడిని పూజించవలసిన అవసరం లేదు, వాడోడు మధ్యలో మనల్ని రక్షించడానికి. మీకు అనుమానం రావచ్చు ఇంద్రయాగం ఆపితే ఇంద్రుడు కోపగిస్తాడేమోనని. ఇంద్రుడికి కోపించవలసిన అవసరం లేదు, మన ఇష్టం మంది. మనం ఏమైనా వద్దంటున్నామా, ఆయన ఏమైనా తిట్టామా, మనం గోవర్ధనాన్ని పూజిద్దాం అనుకుంటున్నాం. అందువల్ల నా మాట వినండి, ఇంద్రయాగమునకు ఏమేమి పదార్థములు తెప్పిస్తున్నారో అవన్నీ సిద్ధం చేయండి, నేను వనయజ్ఞం చేయిస్తాను. ఈ గోవర్ధన పర్వతం 12 మైళ్ళు పొడుగుతా ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతున్నది, దాని మీద ఎన్నో చెట్లున్నాయి, చెట్లు ఉపయోగపడుతున్నాయి, పైనుంచి కిందకు వస్తున్న శిలయేళ్ళు ఉపయోగపడుతున్నాయి, ఈ కొండని పూజిద్దాం, కొండంత అండ ఈ కొండ. వాడు మొహమ్మండ, ఇంద్రుడేం చేస్తాడు. కాబట్టి ఇంద్రయాగాన్ని ఆపేయండి. కోపింపంబనిలేదు శక్రునకు తా కోపించినంతంగా సంక్షేపం బయ్యడిదేమి పట్టణములు గేహంబులు వ్యాపారంబులు మీకు పోయడినే శైలారణ్య భాగంబులన్ గోపత్వంబున నుండుతున్ మనకు సంకోచింపగా ఏటికి. కోపించవలసిన అవసరం లేదు ఇంద్రుడికి, ఆయన కోపించినంత మాత్రం చేత మనకి ఏ విధమైన సంక్షేపము జరగదు, ఏ ప్రమాదం రాదు. ఇంద్రుడు కోపించాడు అనుకుందాం, మనకేం పోతాయి? మనకి పట్టణాలు ఉన్నాయా? లేదు. మనదే మున్సిపాలిటీ కదే. భారతదేశ చరిత్రలో రెండో మున్సిపాలిటీ అనుకోవడానికి మనం భీమిల్లో లేమే పోని. ఇళ్ళ మనవన్నీ ఏవో కట్టుకున్నాం, రేపల్లి వదిలేసాక మంచి ఇళ్ళు కట్టుకోకుండా వెదురు పాకలతో బతుకుతున్నాం. ఆపై పొలాలతో వ్యాపారం చేస్తున్నామో మనమేమీ లేదు. పొలాలు పండినప్పుడు పండుతున్నాయి, లేనప్పుడు లేదు. మనకి వ్యాపారాలు లేవు, బంగారపు కాసులు పోతాయనే భయం లేదు. ప్రజలకి దూరంగా కొండలు అడవుల మధ్యలో బతుకుతున్న మనకి ఈ ఇంద్రుడి వల్ల రవ్వంత కూడా భయం లేదు, ఖేదం లేదు, మోదం తప్ప. సంకోచించకుండా నా చెప్పిన మాట వినన్నాను కానీ, అలాగే కృష్ణ నువ్వేం చెబితే అదే చేస్తామన్నారు వాళ్ళు. కృష్ణుడంటే అంత నమ్మకం, ఆయన చెప్పింది వేదం. ఒక్కసారి వాళ్ళు నమ్మారు, ఇక అది పాపమా పుణ్యమా ఈ రెండు తీసేయండి. పాపపుణ్యములు గురుపాదాల మీద విడిచిపెట్టేమని శాస్త్రం చెబుతున్నది. ఆయన చెప్పాడు, ఆయనకి ఏదో అనిపించింది. నీ కర్మ తొలగించాలనుకున్నాడు, తొలగించాలనుకుని ఆ పని చేస్తానన్నాడు. ఆ పని చెయ్యమన్నప్పుడు చెయ్యటమే, చేస్తే రక్షించే భారం ఆయన తీసుకుంటాడు. మధ్యలో నీకెందుకు? సగం నమ్మి సగం నమ్మకుండా ఉన్నవాళ్ళే పాడైపోతారు. నమ్మితే పూర్తిగా నమ్మాలి, లేకపోతే మానేయాలి. అనుకుని వాళ్ళంతా నీవు చెప్పినట్టే చేస్తామనగానే మహానుభావులైన పండితుల్ని పిలిపించాడు. గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంద్రయాగానికి కావలసిన సామగ్రితో అదే ముహూర్తంలో గోవర్ధన పర్వతానికి యాగం చేయించాడు. ఒక్క ఇంద్రుడి వంటి దిక్పాలకులు తప్ప మిగతా గణాధిపతి వంటి దేవతలందరికీ ఆహుతులిప్పించాడు. ఆవుల్ని పూజించాడు, వాడికి గడ్డి పెట్టించాడు. దాంతోపాటు ఏం చేశాడైనా, అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు కసవులు పశులకిండు అన్నాడు. అధములు ఎక్కడో దూరంగా అందరికీ దూరంగా బతుకుతున్న వాళ్ళని, చండాలులని, కుక్కల్ని, అన్నిటినీ పిలిపించాడు. అందరికీ మంచి భోజనం పెట్టించాడు. ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూడండి అన్నాడు. అన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నాడు. ఆయనకి ఏ పక్షపాతం లేదు, మనకున్న ఈ పక్షపాతాలు తప్ప. అందుకే ప్రారంభమే అధమ, ఆ తర్వాత చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు అన్నాడు. మంచి మంచి ఆహార పదార్థాలు వాళ్ళకి పెట్టండి అన్నాడు. పశువులకి కసవు వెయ్యండి అన్నాడు, పూజించమన్నాడు. ఆవుల్ని, మంచి బలంగా ఉన్న ఎడ్లని, ఆగోతుల్ని, దూడల్ని పూజించాడు. గేదెలు, దున్నపోతులు అన్నిటికీ బాగా తిండి పెట్టించాడు. వచ్చిన వారందరికీ లేదనకుండా 648 రకాల పిండి వంటలు పెట్టారు. ఆయన ఇప్పటికి కూడా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తుంటారుగా ప్రతి సంవత్సరం ఆ శ్రావణ ఉత్సవాల్లో, ఆ సమయంలో చేస్తారండి. అన్ని పిండి వంటలు అసలు మనం చూడం, స్వీట్స్ అన్నే తినేస్తున్నారండి. ఒక రోజు ఒక పిండి వంట కాదు, ఇప్పుడంటే ఆ రోజులు 648 చేశారు. ఇప్పుడు మనం చూపించిన ఆ తీపి పదార్థాలు చూస్తే ఆ వెరైటీలు కనీసం ఒక 5,000 కంటే ఎక్కువ ఉంటాయి. అదేదో కాజా అంటారు, చిన్న కాజాట, పెద్ద కాజాట, వీపు మీద బాజాట, బాదుషాలట, అప్పాలు, బొప్పాలు, ఇన్నీ అవన్నీ అసలు తినడానికి ఓపిక లేదు మనకి. చేసేవాడు లేడు ఇప్పుడు, ఎంత శుభాష అన్నా సుభాష్ కూడా చేయలేడు. రకరకాల వాటితో పాటుగా ఈ తీపి పదార్థాలతో పాటుగా కూరలు, కూరల్లో కూడా ఒక రకమైన కూర చేస్తే రెండో కూర తినలేకపోతున్నాం కాబట్టి చేయడం మానేసరికి అలాగే చేయిద్దాం. కంద విడిగా, కందా బత్సలి, వీడి బందా బత్సలి, ఇలా రకరకాలైనటువంటి ఇవి కాక ఇక పచ్చళ్ళు, పచ్చళ్ళు కూడా వ్యంజనాలు ఎన్ని రకాలు ఉంటాయో లెక్కలేదన్నమాట. గోంగూర పచ్చడి, తోటకూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దిమ్మకాయ పచ్చడి, ఇన్ని రకాల పచ్చళ్ళు. ఇక పులుసులు, చారులు, వీటితో పాటుగా పోసుకుని శుభ్రంగా ఉండడానికి ఒక్కొక్కడికి 2 కుండలు నెయ్యి పెట్టారు. అక్కడ భోజనం అయ్యేలోపు 2 కుండలు నెయ్యి పూర్తయ్యేదిట. ఇప్పుడేమో చచ్చి చేయడం, ఒక ఉగిన నెయ్యి అక్కడ పెట్టి 3 సర్దుకోండి అంటున్నారు. అంటే ఒకవేళ సర్దుకోద్దన్నా వాడు తాగలేడు, తాగితే దాహం అయ్యి. తర్వాత ఇంక ఇవి కాకుండా మంచి గడ్డ పెరుగులు, మేగడ పెరుగు. పెరుగుని కోసుకు తినాల్సి వచ్చేదండి పూర్వం. లోగడ మేగడ అని ఉండేది. ఆ మేగడ తిన్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మేగడ పడదు, గ్యాస్ ట్రబుల్. చెప్పాక కాలోహి తురతిక్రమ అని ఈ పదార్థాలన్నీ పెట్టి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టాక కృష్ణుడు తాను తిన్నాడు. దీంతోపాటు ఇంకో చమత్కారం కూడా చేశాడు. పూర్ణాహుతి సమయంలో రకరకాల పిండి వంటలు గోవర్ధన పర్వతానికి ఎదురుగుండా పెట్టి ఓం ప్రాణాయస్వాహ అని మన పవన శర్మ చేత అనిపించాడు. అనగానే వెంటనే గోవర్ధన పర్వతం మీద ఒక మహాపురుషుడు ప్రత్యక్షం అయ్యాడు. భూమి ఆకాశాలు నిండిపోతున్న శరీరంతో ఉన్నాడు ఆ పురుషుడు. ఎర్రని మేసాలతో, ఎర్రని గడ్డంతో, పెద్ద పెద్ద కళ్ళతో, మహాకారంతో ప్రత్యక్షం అయ్యాడు ఆ పురుషుడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఆహా, మీరెంతో అదృష్టవంతులు. గోవర్ధన పర్వతానికి మనం నైవేద్యం పెట్టగానే, యజ్ఞం చేయగానే ఆ పర్వత పురుషుడు సంతోషించి దివ్యాకారంతో దర్శనమిచ్చాడు. ఇన్నాళ్ళయ్యింది ఇంద్రుడికి యజ్ఞం చేస్తే ఒక్కనాడైనా ఇంద్రుడు దర్శనమిచ్చాడా? లేదు. ఇప్పుడు ఈ పురుషుడు దర్శనమిచ్చాడు. చూడండి, మనం పెట్టిన తిండి తింటున్నాడు. అంటూ ఉండేలోపు గోవర్ధన పర్వతానికి ఎన్నో చేతులు కూడా ఉన్నాయి. ఆ చేతులతో, రకరకాల చేతులతో, ఓ చేత్తో లడ్డు, ఓ చేత్తో గోంగూర పచ్చడి, ఇంకో చేత్తో సాంబారనం, ఇంకో చేత్తో చల్లమిరపకాయ, వడియాలు. ఈ వడియాలు కూడా బిడియం లేకుండా తినేశాడే. అందరి చేత నమస్కారం చేయించాడు కృష్ణుడు. ఇంతకీ గోవర్ధన పర్వతం అది, ఆ రూపము కృష్ణుడిది, తానే దివ్య రూపంతో అక్కడ ప్రత్యక్షమై శుభ్రంగా తిన్నాడు. ఎంత ఆశ్చర్యము! పూజించే కృష్ణుడు తాను, పూజింపజేయడానికి కావలసిన సామగ్రి తాను, ఋత్విక్కులు తాను, నందాదులలో తాను, ఎదురుగుండా గోవర్ధన పర్వతం మీద తాను, తనకి తానే నైవేద్యం పెట్టుకున్నాడు, తనకి తానే తిన్నాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క అపూర్వ లీల. ఆ తర్వాత వాళ్ళతో అన్నాడు, వినుడీ శైలము కామరూపి కలులన్ వేధిల్చు ఆజ్యాన్నముల్ మనమొప్పిల్చి నాహరిల్చే మనలన్ మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసినని. ఈ కొండ కామరూపి అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. దానికి ఎటువంటి రూపమైనా ధరించే శక్తి ఉన్నది. మన కోసం దివ్య రూపంతో దర్శనమిచ్చింది. దుర్మార్గుల్ని శిక్షిస్తుంది, సన్మార్గుల్ని రక్షిస్తుంది. మనం నేతితో తయారు చేసిన పవిత్ర పదార్థాలు పెడితే వాటిని ఆహరించే తిన్నది, మన్నించింది మనల్ని, మన మీద ప్రేమ చూపించింది. చూసారా? అని వెంటనే కృష్ణుడు, నాతో కలిపి మీరు కూడా రెండు చేతులు శిరస్సును పెట్టి నమస్కరించండి అని. సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించి గిరికి వందారు మందారుడై. గోపాలకులతో పాటుగా రెండు చేతులు శిరస్సును పెట్టి నమస్కరించాడు కృష్ణుడు. ఎవరికి? గిరికి, గోవర్ధన గిరికి నమస్కరించాడు. అప్పుడు ఆయన ఎవరు? వందారు మందారుడు. వందారు నమస్కరిస్తున్న వారికి, మందారుడు కల్పవృక్షం వంటివాడు. కల్పవృక్షం ఏం చేస్తుంది? నమస్కరించిన వాడి కోరికలు తీరుస్తుంది. ఆయన కూడా అంతే, నమస్కరించే వాళ్ళకి కోరికలు తీర్చే కల్పవృక్షము వంటివాడు. అందుకని వందారు మందారుడు అన్నారు. మందారం అంటే మన భూలోకంలోని ఈ మందారం కాదు. మందార శబ్దం వరకు మందార పారిజాతశ్చ చందనః హరిచందనః. మందారము, పారిజాతము, చందనము, హరిచందనము, కల్పము అని ఐదు రకాల కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ ఐదు కల్పవృక్షాల్లో ఒకటి మందారం అన్నమాట. ఇక్కడ మందారం అంటే కల్పవృక్షము అని చెప్పాలన్నమాట. ఆయన నిజంగానే కోరికలు తీర్చే కల్పవృక్షం. కామధేను అన్నీ ఆయనే, చింతామణి ఆయనే. అలా నమస్కరించగానే ఆ పర్వతం అనేక హస్తములతో అభయమిచ్చి అదృశ్యమైపోయింది. అంటే కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఆ పూట బ్రహ్మానంద భరితులైపోయారు గోపాలకులంతా, నందాదులు చాలా సంతోషపడ్డారు. మనం ఎంత అదృష్టవంతులం, కృష్ణుడి మాట విన్నాం. కృష్ణుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి గోవర్ధన పర్వతం యొక్క విశ్వరూపం చూసాం. యజ్ఞములు ఉంటాయని, ఆ యజ్ఞములలో దేవతలు ఉంటారని, అప్పుడప్పుడు కొందరికి ప్రత్యక్షం అవుతారని విన్నాం. కానీ ఇవాళ కళ్ళారా కన్నాం. మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల పరమాత్ముడు కృష్ణుడు మన మధ్యలో పుట్టాడు. పుట్టి మన చేత సక్రమమైన కార్యక్రమాలు చేయిస్తున్నాడు. ఆ కార్యక్రమాల వల్ల ఫలితం కూడా పొందగలుగుతున్నామని ఆనందభరితులైపోయారు. కృష్ణ ఇప్పుడు ఏం చెయ్యాలనగానే, మనం గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని వెళ్ళకపోదాం అన్నాడు ఆయన. గిరి ప్రదక్షిణ చేద్దాం అన్నాడు ఆయన. నడవగలిగిన వాళ్ళు కాలినడకన వెడదాం, నడవలేనటువంటి వాళ్ళు, ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా నడవలేరు కదా, ముసలాళ్ళు కదా పాపం. ఆ ముసలాళ్ళంతా కాలినడకన వెళ్ళ, కింద కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా నడవగలుగుతారు, అందుకే కింద కూర్చోగలిగారు. ముసలాళ్ళంతా ఎడ్ల బళ్ళ మీద కూర్చుని గిరి చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. నడవగలిగినటువంటి వాడు కాలినడకన బయలుదేరండి అన్నాడు. ఇంకేముంది, గుర్రముల పరువు మెచ్చని నర్రలు గట్టిన రథం బునంద ప్రముఖుల్ గుర్రల గమితో ఎక్కిరి. గుర్రముల కంటే కూడా వేగంగా పరిగెత్తగలిగే మంచి నర్రలు, నర్ర అంటే ఎద్దండోయ్, ఎద్దులతోటి వ్యవసాయం చేసేవాళ్ళకి ఎప్పుడు కూడా ఇంటి పేరు నర్ర అని ఉంటుంది. అందుకని అలాంటి ఎద్దులు, వేగంగా పెరిగే ఎద్దుల్ని కట్టిన ఎడ్ల బళ్ళ మీద ఆడవాళ్ళు, ఎక్కువ నడవలేని వాళ్ళు, ముసలివాళ్ళు బుల్లి బుల్లి పిల్లల్ని కూర్చోబెట్టుకునేమో ప్రదక్షిణ మొదలెట్టారు. ఆ బళ్ళు పరిగెట్టేట పూట రథాలు కూడా పరిగిరేవవి, వందే భారత్ అది అంతలా పరిగెత్తాయి. వాటితో సమానంగా పిల్లలు కూడా పరిగెత్తారు. కృష్ణుడు, కృష్ణుడితో పాటు మిగతా వాళ్ళు పరిగెత్తారు. కృష్ణుడితో పరిగెత్తి కొండలు ఎక్కడం దిగడం ఎవడి వల్ల అవుతుంది? అందుకే కృష్ణుడితో నడవాలి. అప్పుడు కారుల్లో కాకుండా నడిచి పెడితే ఆరోగ్యంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయో మనకు తెలుస్తుంది అన్నమాట. అందువల్ల సాయంత్రం పూట ఎప్పుడు కృష్ణుడితో సమానంగా నడుస్తారా, లేకపోతే ముసలాళ్ళలా ఇంట్లో పడి ఉంటారా? ఏమిటో కొంతమందికి హుషారు ఉండదండి, ఎప్పుడు చూసినా మొహాలలో వెళ్ళాడేసని ఏదో బతుకుతున్నాం అనుకున్నట్టుగా బతికితే అది జీవితం కాదండి. జీవితం ఎప్పుడు సముత్సాహంగా ఉండాలి. మనిషికి ఎప్పటికీ శరీరంలో చురుకుతనం ఉండాలి. యావత్ జీవితం, మరి కాసేపట్లో యమధర్మరాజు గారు వస్తారన్నా సరే నిర్భయంగా ఉండాలి. ఇంక నా పని అయిపోయిందిరా అండం. అయిపోయింది అన్నవాడు పని ఊరుకుంటాడా? నా పని అయిపోయిందిరా అండం. పీకదాకా మాత్రం పప్పు ఉప్పు అన్నీ వెసుకుతిండం. మళ్ళీ అక్కడ మాత్రం అయిపోయింది అండం. భోజనానికి, కాఫీకి, అన్నిటికీ మాత్రం టైం కడతాడు. ఎప్పుడు చూసినా ఇంకేముందండి, నా పని అయిపోయింది అండం. ఒక ఆయన ఉన్నాడు ఇలాగే, 50 ఏళ్ళ నుంచి పంచాంగం చూసుకోవడం, ఇంక ఈ సంవత్సరంతో నా పని అయిపోయింది. 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు 50 ఏళ్ళుగా గడిపేశాడు, ఇంకో 25 ఏళ్ళు గడిపేస్తాడు. ఆ తర్వాత ఉద్దన్నా వెళ్ళిపోతాం అనుకోండి, వేరే విషయం. అసలు ఎందుకో కానీ నిరుత్సాహం అనేది నాకు చాలా చిరాకు అనమాట. ఏ పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో కూడా మనిషి ముఖంలో చిరునవ్వు ఉండాలి, చిరునవ్వులు చిందులాడుతూ ఉండాలి. ఆ చిరునవ్వు అంటే ఏమిటో దీని దగ్గర నేర్చుకోవాలి. అలా నవ్వుతూ ఉంటే ముఖాన్ని చూస్తే మనకు కూడా చూడబుద్ధి ఇస్తుంది అనమాట. లేదా ఆ దిక్మాన ముఖాన్ని చూస్తే కాలిపోయిన గట్టిలాగా, ఆ పూటంతా వెళ్ళిపోయిన అనారోగ్యం మనకి. కాబట్టి లేవగానే ముందు ఉత్సాహంతో ఉండేటటువంటి పటాలు చూడండి బాబుకి, పుణ్యం ఉంటుంది. ఈ రోజు నుంచి ఎప్పుడు చూసినా ఎలా ఉండాలి, జై శ్రీరాముని కోటం, హుషారుగా పరిగెత్తడం. మనం గుర్రాను రాత్రి వేసరికి గుర్రం ఎక్కండి, వెళ్ళి గుర్రాలా పరిగెత్తండి. అలా పరిగెడితే లాభాలు తప్ప. ఈ విధంగా కృష్ణుడు పరిగెడుతూ ఉంటే ఆయనతో పాటు గోవర్ధన పర్వతం చుట్టూ పరిక్రమ చేసి అందరూ హాయిగా ఇళ్ళకి వెళ్ళారు కృష్ణుడి యొక్క లీలలు చెప్పుకుంటూ. ఆ పూట ఇంద్రుడు తన యాగం జరగబోతోందనుకుని పాపం వాళ్ళ ఆవిడ్ని పిలిచి, శచీదేవిని, శచీదేవి ఈ పూట యజ్ఞం జరుగుతోంది, యజ్ఞంలో మంచి భోజనాలు పెడతారు, మన ఇంట్లో వంటొద్దన్నట్ట. అనగానే ఆవిడ, ఎందుకో నాకు ఈ పూట వీళ్ళని చూస్తే అనుమానంగా ఉందండి, ఎందుకైనా మంచిది, ఇంట్లో కుక్కర్ పెట్టనా అంది ఆవిడ. అబ్బే, నందాదులు యజ్ఞం చేసినప్పుడు మంచి భోజనాలు పెడతారు, పిండి వంటలు నైవేద్యం ఉంటుంది, యజ్ఞంలో కూడా ద్రవ్యం బాగుంటుంది, అందులో వాళ్ళ నెయ్యి బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు నుంచి పాలు పితికి, తోడు పెట్టి, పెరుగు చిరికి, వెన్న తీసి, కరిగించి, నెయ్యి చేస్తారు, అందువల్ల ఆ నీతితో దొరుకుతున్న యజ్ఞం అన్నాడు ఆయన. ఆవిడ మాట వినలేదు. సరేలేండి అంది ఆవిడ. దేవతలు ఇంద్రుడితో పాటు, శచీదేవితో పాటు పైన కూర్చున్నారన్నమాట. యజ్ఞం మొదలైనప్పుడు ఇంద్రాయస్వాహ అంటాడేమో, ఈ ఆహారం నోట్లో పడుతుందేమో అని. ఎక్కడా ఇంద్రాయస్వాహ లేదు. ఇంద్రుడికి, అగ్నికి, యముడికి ఎవరికీ ఆహుతులు లేవు. కేవలం గణేశాది పంచలోక పాలకులకి, వాళ్ళకే తప్ప గోవర్ధన పర్వతానికి. అప్పుడు మళ్ళీ శచీదేవి అంది, ఏమండి మధ్యాహ్నం దాటిపోతుంది, ఎందుకైనా మంచిది వేయినా కుక్కరని. కంగారు పడకు, చివరిలో చేస్తారేమో అన్నాడు ఆయన. చివరిలో పూర్ణాహుతి కూడా అయిపోయింది, గోవర్ధన పర్వతం మొత్తం నైవేద్యం తినేసింది, ప్రదక్షిణ కడుతూ ఉంటే ప్రదక్షిణ అయ్యాక వేస్తారేమో అని అడిగిన. ఇంకేం ప్రదక్షిణ అండి, ప్రదక్షిణ అయ్యాక వెళ్ళకపోతున్నారంటే అప్పటికి అర్థమైంది దానికి, ఓహో ఈ కృష్ణుడి యొక్క ప్రేరేపణతో నా యజ్ఞం ఆపేసి వీళ్ళంతా వెళ్ళిపోయారని భార్య మొహం చూడడానికి సిగ్గేసింది. ఆవిడ పొద్దున్న చెబుతుంది కదా, భార్య మాట వినద్దా, ఎవడో పోయినాన్ని పిలుస్తాడేమో వెడదాం అనుకుంటారు, ఎందుకు వచ్చిందని వంటి మన ఇంట్లో వండుదామంటే వినలేదు, ఇప్పుడేమో తగిన ఫలితం అనుభవించాం అనుకుని పాపం నిరాశ పడిపోయాడు. చెప్పింది అప్పుడు సచీదేవి, అందుకే భార్య మాట వినాలి అనగానే పళ్ళు పటపట కొరుకుతూ వెంటనే ఆ మహాత్ముడు మేఘములున్న చోటికి వెళ్ళాడు. ఆయన దగ్గర ప్రపంచ ప్రళయకాలంలో వర్షాలు కురిపించేటటువంటి మేఘాలున్నాయి, పుష్కలావర్త సంవర్తకాది మేఘాలు. ఈ సంవర్తక మేఘములు వర్షం కురిపించాయా, ప్రపంచం తల్లకిందులైపోతుంది. సాధారణంగా ఎప్పుడో ప్రళయకాలంలోనో ఏదో భూమికి అరిష్టం వచ్చినప్పుడు అలాంటి వర్షాలు వస్తాయన్నమాట. హుద్దు హుద్దు తుఫాను కంటే ప్రమాదం, గుద్దుకుంటారు అంతాను. అటువంటి మేఘముల దగ్గరికి వెళ్ళాడు. ఈ మేఘములకి మంత్రముతో సంకెళ్ళు వేస్తారనమాట. సంకెళ్ళు కనపడవు మేఘాలు కదా, అవి ఓ మంత్రం చదివితే అలా బిగుసుకుపోయి ఉంటాయి, మళ్ళీ మంత్రోచ్చారణ చేస్తే అవి కదులుతాయి. ఆ మేఘాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదం బోళిదరున్ పురందరుననున్ పాటించి వీటింపక అగ్గిరికిల్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపకన్ ఉద్యత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమృత్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులగప్పి గర్జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పందరాల్గురియుడీ శౌర్యంబవార్యంబుగన్. ఈ మధ్యన ఈ గోపాలకులకి కృష్ణుడు పుట్టాక పెరుగులు పెరిగాయి, నెయ్యి పెరిగింది, మజ్జిగలు వచ్చాయి, మంచి సంపదలు వచ్చాయి. దాంతో ఈ పెరుగులు నేతులు తాగి కొవ్వెక్కారు. ఈ గోపాలకులంతా రవ్వంత కూడా భయపడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, అహంకరిస్తున్నారు. ఈ నందతనయుడు ప్రేరేపించగా 8 ఏళ్లలోపున్న 7 ఏళ్ల బాలుడైన కృష్ణుడి మాటలు విని తరతరాలుగా వస్తున్న ఇంద్రయాగాన్ని విడిచిపెడతారా, వీళ్ళని సర్వనాశనం చెయ్యాలి, పైగా నాకు ఇంకో బాధ కూడా ఉందన్నాడు ఆయన. నా యజ్ఞం చెప్పినా పర్వాలేదు కానీ గోవర్ధన పర్వతాన్ని పూజించారు అది నాకు బాధ. వెనకడికి ఒక సామెత ఉంది, మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు. ఆ మొగుడు తిట్టినప్పుడు తోడికోడలు పక్కనే ఉందిట, నవ్విందిట, దాంతో మండదా. ఇప్పుడు ఆయన బాధ ఏమిటో తెలుసా, పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి, ఈ గోవర్ధన పర్వతానికి కూడా రెక్కలుండేవి. నేను ఒకప్పుడు వజ్రాయుధంతో ఈ గోవర్ధన పర్వతం రెక్కలు పట్ట 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 నరికేశాను, నా చేతిలో చావు దెబ్బలు తిని రెక్కలు ఖండింపబడి భూమి మీద ఇరుక్కుపోయి ఉన్న గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారా. ఒక దెబ్బ కొడితే కదలలేదు కొండ, ఆ కొండని అండగా భావించి వీళ్ళ మొహం మండ ఈ గోపాలకులు నా యజ్ఞాన్ని విడిచిపెడతారా, కాబట్టి వీళ్ళని క్షమించకూడదు, నన్ను రవ్వంత కూడా గౌరవించలేదు. ఇదంతా కృష్ణుడు చెప్పినటువంటి మాటల ఫలితం ఇది. అంతకంతకీ సంపదలు పెరిగితే కొందరికి అహంకారం పెరుగుతుంది, అందుకే వెర్రివాళ్ళయ్యి నా యాగాన్ని విసర్జనీయము అని భావించారు, విడిచిపెట్టాలనుకున్నారు. ఓ మేఘాల్లారా, ఇప్పుడే నేను మీ మంత్రములతో నా మంత్రాలతో మీ కట్లు విప్పుతాను, మీరు వెంటనే వెళ్ళండి. మెరుపు తీగలతో ప్రచండమైన గాలితో బృందావనంలో కేవలం నందాదులున్న ప్రాంతాన్ని ఆవరించండి, కేవలం నందుడు మొదలైన వాడు ఉన్న ప్రాంతం తప్ప ఇంకెక్కడ వర్షం కురవకూడదు, అక్కడ మాత్రమే కురవాలి. విడిచిపెట్టకుండా 7 అహోరాత్రాలు వర్షం కురిపించండి, పిడుగులు వర్షించండి, వడగళ్ల వాన కురిపించండి, ఉరుములు మెరుపులతో వాళ్ళు గుండెలు బెంబేలెత్తిపోయేలా చెయ్యండి, మొత్తం నందుడు అతని పరివారము ఆవులు దూడలు అన్నీ తక్షణం చచ్చిపోవాలట, సద్యో మృత్యువు అంటే ఆన్ ది స్పాట్ చచ్చిపోవాలి. మీ పిడుగులు దెబ్బకి మీ పరాక్రమాన్ని చూపించండి, మీ వెంట నేను ఐరావతం మీద ఎక్కి వస్తాను, ఎవడైనా మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నా వజ్రాయుధంతో వాళ్ళ తలలు నరికి భూదేవికి బలి ఇస్తాను, నడవండి అన్నాడు ఆయన. ఎంత కోపం వచ్చిందో చూడండి, యజ్ఞం ఆపినందుకే కాక గోవర్ధనానికి యజ్ఞం జరిపించడం వల్ల ఇంత పగబట్టాడు ఆయన. దేవతలు కూడా అప్పుడప్పుడు పగబడతారండో, అప్పుడు ఆ పరమాత్ముడు రక్షించాలి తప్ప ఇంకెవడు రక్షించలేడు. లేకపోతే ఇంద్రుడితో మీరేం యుద్ధం చేస్తారు, నేనేం యుద్ధం చేస్తాను. ఇక్కడ అద్భుతమైన గద్యం రాశారు పద్యం బదులుగా పోతన గారు. కొన్ని చోట్ల పద్యం కంటే గద్యం బాగా నడుస్తుందన్నమాట. ఇట్లు జంభవైరి సమరంభంబున దంభోళి జడిపించి బెంకంబున శంకింపక కింకతోడ సంఖ్యల లూడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పిది వినిండి దిశలావరించి రోదువంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలివంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జనంబుల వడువున ఎడతెగక త్వరంబులైన నేరధారల కురియుతూ శిలల వరిషించుతూ పిడుగులు కురిపించుతూ విలయకాల విద్యుల్లత విరోకనంబున రెమ్మలుగొని సొమ్మలు ఓవుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందు వడి గోపిక కఠిన కూచ కలశంబుల మడువున ఎడతెగక నొసనొస వడకుడు పసి శిశువులను నష్టంబైన గోప్రాయంబును దూచి వృద్ధాదులు రక్ష రక్షేతి శబ్దంబుల పొండరీకాచు చేరి ఇట్ల నిన్ను తెంచిరి. ఈ విధంగా ఇంద్రుడు ఆగ్రహించాడు, చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఒకసారి జడిపించాడు, సంకెళ్ళు తీసేశాడు. వెంటనే ఈ పుష్కలావర్త సంవర్తకాది మేఘములు ఆకాశంలో బయలుదేరాయి. మొత్తం నందుడున్నటువంటి ఆ గ్రామ ప్రాంతమంతా చేరి దట్టంగా ఆవరించాయి నల్లని మేఘాలు. ప్రళయకాల మేఘాలు ఆవరించడంతో కట్టిక చీకటి ఏర్పడిపోయింది ఆ ప్రాంతం అంతా, ఎక్కడ వెలుతురు కనపడకుండా అయిపోయింది. అంతలోనే పెద్ద పెద్ద మెరుపులు పెటిల్లు అనే శబ్దంతో పిడుగులు పడడం మొదలయ్యాయి. దబ 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 వర్షం కురిసింది. పెద్ద పెద్ద శిలలు రాళ్లు పడిపోయాయి, వడగళ్ళు పడిపోవడం మొదలెట్టాయి, పిడుగులు పడిపోవడం మొదలుపెట్టాయి. ఏనుగులు తొండంతో నీళ్లు నేల మీదకి చిమ్ముతున్నాయా లేక కుండలతోటి కిందకి నీళ్లు విడిచిపెడుతున్నారా అన్నట్టుగా ఉంది ఆ నీరు. అంత భయంకరమైన నేరధార పడిపోవడం మొదలుపెట్టింది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 7 రోజులు పగలు రాత్రి సంధ్యా సమయములనే తేడా లేకుండా నిరంతరాయంగా వర్షం కురిసింది. ఈ వర్షం దెబ్బకి కొన్ని చోట్ల ఇళ్ళు కూలిపోయాయి, కొంతమందికి పశువుల శాలలు విరిగిపోయాయి, కొంతమందికి కళ్ళు బయర్లు గమ్మేశాయి. క్షణకాలంలో అదంతా ప్రపంచ ప్రళయం అయిపోయింది. దాంతో ఇంతవరకు పేకలోతు నీరు వచ్చి నీరు మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే జనాలు కొట్టుకుపోవడం మొదలెట్టారు. ఆవులు అంబారవాలు చేశాయి, దూడలు అంబారవాలు చేశాయి. చిన్నపిల్లల్ని కాపాడుకోవడానికి బాలింతలు ఏం చేశారు, కొంగు కప్పి తమ పాల దగ్గర స్తన్యం దగ్గర దాచారు వాటి జాగ్రత్తగా. ఆ సమయంలో ఇళ్ళు కూలిపోతూ ఉంటే, అందరూ నాశనం అయిపోతూ ఉంటే కంగారు పడిపోయిన ముసలాళ్ళు ముతకాళ్ళు అందరూ కూడా రెండు చేతులు జోడించి పుండరీకాక్ష రక్ష రక్ష అన్నారు. గొల్లును గోలబెట్టేశారు, కాపాడమని ఏడ్చారు అరిచారు. అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న మమ్మునిటు దీనుల కావకయుంకి. అయ్యో కృష్ణ, భయంకరమైన వర్షం వల్ల ఈ గోకులం మొత్తం ఆకులత్వం పొందింది, ఇళ్ళు కూలిపోతున్నాయి, మేమంతా కొట్టుకుపోతున్నాం, ఎవరెక్కడున్నారో తెలియదు, తల్లి ఎక్కడో కొడుకెక్కడో మొగుడెక్కడో భార్య ఎక్కడో ఎవరికి ఎవరు సంబంధం లేకుండా నీళ్లలో కొట్టుకుపోతున్నాం, సర్వనాశనం అయిపోతున్న ఈ ఇళ్ళని పశుశాలల్ని చూచి నువ్వు కాపాడవా రక్షించవా, నీ పాదాలే దిక్కనుకున్నావే ఇంతకాలంగా, అటువంటి మమ్మల్ని తక్షణం వచ్చి రక్షించకుండా ఉండడం నీకు ధర్మమా? గ్రక్కున కావకిట్లు నీకు కారుణికోత్తమ నీకు పాడియే. వెంటనే వచ్చి రక్షించకపోవటం నీకు న్యాయమా? ఎందుకని, నీకు కారుణికోత్తముడు అని బిరుదు. కరుణ చూపించటంలో నీ అంత గొప్పవాడు లేడు, అందరినీ ఎంతో కరుణతో చూసే నువ్వు మమ్మల్ని కాపాడవా, అయ్యో రక్షించవా అంటూ ఉండగా ముసలాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇదంతా కృష్ణ నీవు చెప్పిన మాటని మేము వినడం వల్ల వచ్చిన ఇబ్బంది కనుక నువ్వే రక్షించాలి. ఇంతకు పూర్వం మాలో కొంతమంది 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నాం కాబట్టి చెబుతున్నాం, చూసి చెబుతున్నాం, ఇటువంటి వర్షం మేము ఎరగం ఇన్నేళ్లుగా. ఎందుకని నందుడు ఉన్నాడు, ఆయనకి అప్పటికప్పటికి 67 ఏళ్ళు దాటిపోయాయి. అదే ఉపనందుడు, ఆయనకు 108 ఏళ్ళు లేకుండా. అలాంటి వాళ్ళు మా జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదంటే అర్థం ఉంది కానీ, అలాంటి వాడు ఎవడో లలిత శశాంక లాంటి వాడు నేను పుట్టి పెరిగాక ఇంత వర్షం చూడలేదంటే వాడంత వాడు వద్దు కదా. అందువల్ల వయస్సును పెట్టిన వాడు చెప్పాలన్నమాట, నా చిన్నప్పుడు తెలియకని ఇలాగే 5 ఏళ్ళ వయస్సులో వర్షం వస్తుంటే నేను పుట్టాను కానీ ఇన్నాళ్లలో ఇలాంటి వర్షం చూడలేదని కానీ మా నాన్నగారు నవ్వి నువ్వెంతరా 5 ఏళ్ళ వాడివి నువ్వేం చూస్తావు నీ మొహం అన్నారు.
అందువల్ల వయస్సు పెద్దవాడు ఆ మాట అనాలి. ఇప్పుడు నాలాంటి కుర్రాడు, పాతికాడు కుర్రాడు పుట్టి పెరిగాక ఇంత వర్షం చూడలేదంటే ఏం బాగుంటుంది? ఆ వరలక్ష్మి గారు అంటే అర్థం ఉంది, ఓ 100 ఏళ్ళు ఉన్నాయి కనుక. అందువల్ల వయస్సును బట్టి అనమాట. అదేంటో నాకు అప్పుడే 25 ఏళ్ళు వచ్చాయంటే నమ్మలేకపోతున్నాను. ఈ 25 ఏళ్ళకి ఎలా ఉందంటే అసలు నేను 16 ఏళ్ల వయస్సులో ఎలా ఉండేవాడో ఆలోచించండి. అందుకని ముసలాళ్ళంతా ఏమంటున్నారు అనమాట, ఇలాంటి వర్షం చూడలేదన్నారు. ఈ యుర్రుముళ్ళు ఈ మెర్రుపుళ్ళు ఈ అశని విఘోషణములు ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలిం పంగదయ్య గుణరత్న నిధి. ఈ ఉరుములు, ఈ భయంకరమైన మెరుపులు, ఈ పిడుగుపాట్లు, ఈ భయంకరమైన జలధారలు నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాం, మేము ఎంత పూర్వం ఎప్పుడూ చూడలేదు. మా మొరాలకించు కృష్ణ గుణరత్ననిధి, గుణాల్లో సముద్రుడు వంటివాడా, కాపాడు కాపాడు. తన యాగమును మనం ఆపామనే క్రోధంతో ఇంద్రుడు ఆచరిస్తున్న దుష్కృత్యం ఇది అనగానే కృష్ణుడు క్షణమే ఆలోచించాడు, ఎక్కువసేపు తీసుకోలేదు. ఇంద్ర, నీ యాగాన్ని కేవలం నీ అహంకారం వల్ల ఆపాను, దానికి ఆగ్రహించి వీళ్ళందరినీ నన్ను నమ్ముకున్న వాళ్ళని నాతో సహితంగా చంపాలనుకుంటున్నావు కదా అనుకున్నాడు. నేను కోపగిస్తే ఇంద్రుడు నాశనం అయిపోతాడు, కానీ ఇంద్రుడు నా భక్తుడు. ఏదో క్షణకాలం ఉద్రేకం పొందాడు, తాత్కాలికంగా అహంకారం పొందాడు. ఆ మాత్రానికి మనల్ని నమ్ముకున్న వాడిని పడగొడతాంటండి. మనల్ని నమ్ముకున్నవాడు ఏదన్నా చిన్న చేతగా తప్పు చేస్తే దారిలో పెట్టాలి తప్ప పతనానికి నాంది పలకకూడదు. ఇలా భావించి మొత్తం ఈ జనాలందరినీ వెంట పెట్టుకుని కేవలం కన్ను మూసి తెరిచేలోపు తన మహామహిమతో వీళ్ళందరినీ గోవర్ధన పర్వతం దగ్గర పడిపోయాడు. రెప్పపాటు కాలంలో అందరూ చూస్తూ ఉండగా గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తాడు. సినిమాల్లో చూపించినట్టు ఎడం చెయ్యి చిటికిన వేలు కాదు. ఏదో పాటల్లో గోవర్ధనగిరి గోటిన నీళ్ళ పనచ్చగానే పాట రాసిన వాడి తప్పది, కానీ గోవర్ధన పర్వతాన్ని గోటితో ఎత్తలేదు ఆయన, కుడి చేత్తో ఎత్తాడు. ఓ పళ్ళెం ఎత్తినట్టుగా ఎత్తాడు. కరేణ ఏకేన అని వ్యాసుల వారు సంస్కృతంలో రాశారు. కరేణ ఏకేన, కరేణ ఏకేన, ఒక చేతితో, అది కూడా ఏం చెయ్యి, దక్షిణహస్తం, కుడి చేత్తో ఎత్తాడు. గోవర్ధన పర్వతాన్ని గౌరవిస్తూ కుడి చేత్తో ఎత్తాడు, ఎడం చేత్తో ఎత్తి దాన్ని అగౌరవపాలు చేయలేదు. కిరియై ధర ఎత్తిన హరి కరిసరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లీలన్. పూర్వం వరాహ రూపంలో భూమిని ఎత్తిన పరమాత్ముడు ఆయన. భూమి మొత్తాన్ని వరాహ అవతారంలో చటుక్కుని పైకి ఎత్తినవాడు, భూమి మీద ఉండే ఒక కొండను ఎత్తడం ఆయనకు లెక్క అన్నట్లుగా ఆయన గోవర్ధన పర్వతాన్ని ముల్లోకాలకి శుభం కలిగించడం కోసం ఒక్క కేలన్ ఒక చేతితో హాయిగా ఎత్తాడు. ఎత్తి కుడి చేతుల పైకి ఎత్తాడు. పర్వతం పైకి ఎత్తగానే పెకలించగానే అడుగున గొయ్యి ఏర్పడింది. ఒక గొయ్యి, మీరంతా ఈ గుంటలో చేరండి, నేను ఈ కొండను చేత్తో పట్టుకుంటాను, ఈ గుంటలోకి నీరు రాదు, చక్కగా వెచ్చగా ఉంటుంది, సుఖంగా ఉండొచ్చు, బయట ఉంటే తడిసిపోయి నాశనం అయిపోతారు, ఇందులో చేరండి అంటే ఒక్కళ్ళు అందులోకి రారు, భయం, ఎవడి భయం వాడిది. అప్పుడు అర్థమైంది దీనికి, ఓహో కుర్రాడు కొండెత్తాడు, తీరా కిందకెడితే బయట ఉంటే వర్షానికి తెలిసినా పర్వాలేదు కానీ ఈ కొండ ఇలా పడేసాడంటే ప్రమాదం, మొత్తం అడుగున సమాధి అయిపోతాం, పచ్చడైపోతాం అని ఒక్కడు రావట్లేదని ఈయన కనిపెట్టి వెంటనే అన్నాడు, నాయనలారా ఎందుకు భయం, బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు శైర్యంపగాజాలండోయని దీన్ని క్రింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలాంభో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. ఈతడు చూస్తే బాలుడు, కొండ చాలా పెద్దది, ఇంత బరువు మొయ్యలేడేమో అని మీరు రవ్వంత కూడా శంకింపవలసిన అవసరం లేదు. నా శక్తి మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఈ కొండే కాదు, కొండలతో, గుట్టలతో, చెట్లతో, సముద్రాలతో కూడిన భూమండలం మొత్తం వచ్చి నా మీద పడినా నా చెయ్యి కనీసం కదలదు, అల్లాడదు అన్నాడు ఆయన. అలా కనీసం కొంచెం కూడా కదలదు, అంత శక్తి కలిగిన వాడిని. కాబట్టి బంధువుల్లారా, నిశ్చింతగా నిశ్శంకగా ఈ కొండ కిందకి చేరండి, సుఖంగా ఉంటారు. మిమ్మల్ని రక్షించే భారం నాది అనగానే అప్పుడు వాళ్ళు ఆలోచించి, బయట పిడుగులు దెబ్బలకి వర్షానికి చచ్చే కంటే మన కృష్ణుడిని నమ్మి కిందకెడితే సుఖంగా ఉంటాం, ఆయన రక్షిస్తానన్నాడు కదా అని దూడల్ని ఆవుల్ని పరివారాన్ని అన్నీ వెంట పెట్టుకుని కిందకి చేరారు. కొండ ఎత్తటం వల్ల ఏర్పడిన గోతిలో దర్జాగా కూర్చున్నారు. అండర్గ్రౌండ్, ఆ అండర్గ్రౌండ్ బిల్డింగ్లో చేరారన్నమాట. ఈ మధ్యన ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు బేస్మెంట్ని కడుతున్నారుగా కింద, అలా అందులో హాయిగా దర్జాగా కూర్చున్నారు. ఇప్పుడు ఈ బేస్మెంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి వర్షం వస్తే, కానీ అక్కడికి రావటం లేదు ఒక చుక్క కూడా. ఈయన చేత్తో గొడుగు పట్టుకున్నట్టుగా కొండ పట్టుకున్నాడు. హాయిగా కింద కూర్చుంటే వాళ్ళు 7 రోజుల పాటు కృష్ణుడి ముఖమే కనపడింది అందరికి. అందరూ కృష్ణుడి ముఖమే చూచారు. ఆకలి లేదు, దప్పిక లేదు, మలమూత్రాది విసర్జనలు కాలకృత్యాల బాధ లేదు, అందరి శరీరం నుంచి సువాసనే వస్తున్నది. చూడండి, ఇక్కడ పురాణం అవగానే కొంతమంది పరిగెత్తేస్తూ ఉంటారు పైకి. అసలు కారణం ఏంటో తర్వాత తెలిసినారు. ఆ బాధలు లేవు, ఎందుకంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక. అందుకని అందరూ నిశ్చింతగా కూర్చున్నారు. 7 రోజులు కదలకుండా కూర్చోటువంటి మాటల, బయటికి వెడితే వర్షం, లోపల కూర్చుని ఉన్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఓ టీ తెచ్చిపెట్టేవాడు కూడా లేడు అక్కడ పైగా. చూసారా, అలా హాయిగా అక్కడ ఉన్నారటువంటి.
హరిదోర్దండము కామ గొబ్బ శిఖరంబు ఆలంబి ముక్తావళుల్ పరగంజారెడితో యబిందువులు గోపాలాంగనా హాసరుచుల్ రత్నచెయ్యంబుగా గోపాలాంగనాపాంగ హాసరుచుల్ రత్నచెయ్యంబుగా అచల ఛత్రంబు శోభిల్లే తద్గిరిభిద్వర్మద భంజియై జలధరాక్లిన్న ప్రజారంజియై.
శ్రీకృష్ణుడు ఈ గోవర్ధన పర్వతాన్ని గొడుగు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. గొడుగుకి ఏముండాలి? ఒక కర్ర ఉండాలి. కృష్ణుడి చెయ్య ఆయన చెయ్యి, దానికి గొడుగు కర్ర. ఇంక పైన గొబ్బ ఉండాలిగా, సాక్షాత్ కొండ శిఖరమే గొడుగు యొక్క గొబ్బ. ఆ వికసించినటువంటి విచ్చుకున్నటువంటి గొబ్బయే కొండ. ఇక పైనుంచి కిందకి ముత్యాలు ఉండేవి. పూర్వం మహారాజులు గొడుగు వేసుకెళ్ళినప్పుడు ఆ గొడుగుకిలాగ ముత్యాలు వెళ్ళాడుతూ ఉండేవి. ముత్యాలు లేకుండా గొడుగులు వెళ్ళేవి కాదు. ఇప్పుడు ముత్యాలు ఎక్కడ ఏడిచేయాలండి? నల్లగొడ్డ, నల్లగొడుగు. పూర్వం తెల్లగొడ్డతో తెల్లని గొడుగు పట్టుకుని ధర్మరాజాదులు వెళ్ళేవారు అనమాట. అసలు ఎండకి వాడేవారు గొడుగుని. ఆ తర్వాత వర్షానికి వాడుతున్నాం, కానీ ప్రారంభంలో ఎండలో పెడుతున్నప్పుడు డైరెక్ట్గా ఎండ తగిలితే ముఖం పాడైపోతుంది కనుక ఎండలు పడకుండా గొడుగు వేసుకునేవారు. అందుకే దానికి ఆతపత్రము అని పేరు. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర, అనగా ఎండ నుండి రక్షిస్తుంది గనక ఆతప త్రహ అనమాట. ఆతప అంటే ఏంటి? ఎండ. త్రహ రక్షించున్నది, అందుకని ఆతపత్ర అన్నారు. ఇప్పుడు కూడా చూడండి, బ్రహ్మోత్సవాల్లో పెద్ద పెద్ద గొడుగులు పెట్టరు. ఆ గొడుగులు స్వామివారి మీద డైరెక్ట్గా ఎండ పడకుండా ఉండడానికి పెడతారనమాట. వాటికి ముత్యాలు ఉంటాయి. అందులో ఇప్పుడు ముత్యాలు ఏమిటనమాట? ఒకటేమో ఆయన చెయ్యి కామ గొబ్బ శిఖరంబు ఆలంబిముక్తావళుల్ పరగంజారెడి తోయ బిందువులు. కొండ మీద వర్షం పడుతోంది, ఆ వర్షం కిందకి బిందువులుగా పడుతోంది. నీటి బిందువులు ముత్యాల్లా కనపడుతున్నాయి, మంచి ముత్యాల్లాగా. ఇంకా రత్నాలు. రత్నాలు ఏమిటి? ఆ కింద కూర్చున్న గోపికలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. గోపికలు అంటే నవ్వుతారు, ఓపిక లేని వాళ్ళు నవ్వరు. ఆ నవ్వులు ఉన్నాయట. గోపాలాంగన అపాంగహాస రుతుల్ రత్న చెయ్యంబుగాక. గోపికలు నవ్వుతున్న కంటి చివరిలో, ఆ కంటి చివర ఆ నవ్వులో ఒక రకమైన మెరుపు ఉంటుంది. కొంతమంది కళ్ళు చూడండి, నవ్వుతున్నప్పుడు అందులో మెరుపు కనపడుతుంది. అందులో లైటింగ్ పెడితే ఇంకా బాగుంటుంది. అవే రత్నాలు. ఈ విధంగా ఈ గొడుగుగా శ్రీకృష్ణుడి చేతిలో పర్వతం కనపడింది. ఈ గొడుగు ఎటువంటి గొడుగు? మేఘముల చేత ఆవరించబడి కష్టాల పాలైన గోపాలకులందరినీ రక్షించే గొడుగు. వాళ్ళకి రంజనం కలిగిస్తోంది, ఆనందం కలిగిస్తోంది. అదే సమయంలో గిరిభిద్వర్మద భంజి, కొండల రెక్కలు తెగొట్టిన ఇంద్రుడి అహంకారాన్నేమో భంజిస్తోంది. ఇక్కడ చమత్కారం చూడండి. పూర్వం ఇంద్రుడు పర్వతాలు రెక్కలు తగ్గొట్టాడు. పర్వతములను హింసించిన శిక్షించిన ఇంద్రుడి యొక్క అహంకారాన్ని ఇప్పుడు ఈ పర్వతం అణిచేస్తుంది. చివరికి ఎవరిని ఆయన చావు దెబ్బ కొట్టాడో వాడే ఇంద్రుడి వర్షం వీళ్ళ మీద పడకుండా కాపాడుతున్నాడు. అందుకని గిరిభిత్ అనగా కొండలను భేదించిన ఇంద్రుడు ఆయన యొక్క దుర్మద దురహంకారాన్ని భంజి అయి శిక్షిస్తోంది, అహంకారం అణిచివేసింది. జలధరాక్రన్న ప్రజ రంజియ్యి, మేఘముల చేత బాధలు పడుతున్నటువంటి గోపాలకులకి మాత్రం మనోరంజనం కలిగిస్తుంది, ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు 7 అహోరాత్రాలు దాల్చాడు. పైగా ఎన్ని రోజులు అన్నారు? 7 రోజులు పగలు రాత్రి కూడా. వలకేలన్, అది కూడా ఏ చేత్తో ధరించాడు? కుడి చేత్తో ధరించాడు. ఈ వలకేల అని మళ్ళీ వాడాడు, మొత్తం 3 సార్లు చెప్పాడండి ఆయన. చేత్తో పట్టుకున్నాడు, ఆ చేత్తో కూడా మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ, వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టే ఆభీలాభ్రచ్యుత దుశ్శిలా సహిత గోపీ గోప గోపంక్తికిన్. శ్రీకృష్ణ పరమాత్ముడు కుడి చేత్తో కొండని అలా పైకి పళ్ళెం పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. భయంకరమైన పిడుగుల నుండి, మెరుపుల నుంచి, ఉరుముల నుంచి, వడగళ్ల నుంచి రక్షిస్తూ. నిజానికి అన్ని పిడుగులు పడితే కొండలు కూడా పగలాలి, కానీ కృష్ణుడి చేతిలో ఉంది కదా, అందులో వర్షం కొండ మీద ఉన్న ఒక రాతి బండను కూడా కదిల్చలేకపోయింది. అది కృష్ణుడి మహిమ అన్నమాట. ఈ 7 రోజులు కృష్ణుడికి వేసే చూస్తూ వాడు పాటలు పాడుకుంటారు అన్నమాట. రోజు చక్కన శ్రీకృష్ణ నీ పేరెంతో మధురమురా అనుకుంటూ కృష్ణుడు చూస్తూ ఆనందంగా గడిపేశారు వాడు. ఆ పాడేవాళ్ళు ఎవరు డాల్డా తినలేదు, అందులో గొంతుకి ఇబ్బంది లేదు వాళ్ళకి, అందుకని బాగా పాడారు. అన్ని రాగాలు పాడగలిగారు. మా ఐదారు డాల్డా ఒక్కసారి వేస్తే ఇప్పటిదాకా నాకు ఎంత ఇబ్బంది పెడుతూనే ఉంది, ఇంకా అంత ఎంతో పూర్తిగా పాడేస్తున్నా నాకు కొంత అసౌకర్యం లైట్గా తెలుస్తూనే ఉంటుంది కదా, పాడేవాడికి తెలుస్తున్నాడు, పాడనవాడికి ఏం తెలుస్తున్నాడు. అందుకే ఈ మధ్యన బయటికి వెళ్ళి పాటలు పాడుతున్నారు కొంతమంది. గోవింద, పైనుంచి ఇంద్రుడు వర్షం కురిపించి 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 7 అహోరాత్రాలు విసిగిపోయాడు. పిచ్చెక్కిపోయింది దానికి, ఇంత వర్షం కురిసినా పిల్లలు కృష్ణుడు అంతా సుఖంగా ఉన్నారు, గోవర్ధన పర్వతం చెక్కు చెదరడం లేదు, ఈ నీళ్ళన్నీ అయిపోయేటట్టున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లో ఇదే ఎఫ్డి వేసుకున్నట్టుగా ఆయన నీళ్లు ఎఫ్డి వేసుకున్నాడు, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు నిల్ బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకని నారదుడికి వేసి దీనంగా చూశాడు. అప్పుడు నారదుడు వేపించాడా, ఉన్న నీరు సముద్రంలో నీరంతా పట్టుకొచ్చి ఆయన మీద కుమ్మరించిన ఆ సముద్రుడి కల్లుడైన కృష్ణ పరమాత్మ శిగలో ఉన్న పువ్వు కూడా వాడదు, ఆయన గురించి నీకేం తెలుసుకోమన్నా. అప్పటికి జ్ఞానోదయం అయిందండోయ్, అవును కదా, శ్రీకృష్ణుడు మా అందరి కోసం అవతరించిన పరమాత్ముడు, ఆయన ఏదో సామాన్య గోపాల బాలకుడు, గోపాలార్పకుడు అనుకుని ఆయన్ని నాశనం చెయ్యడానికి వర్షం కురిపించడం ఎంత పొరపాటు అనుకుని సిగ్గుపడిపోయి మేఘాలారా వెనక్కి రండి అన్నాడు. అవి వెనక్కి వెళ్ళిపోయి మేఘాలు వెళ్ళగానే కృష్ణుడి యొక్క దివ్యశక్తి వల్ల నేల మీద ఒక్క చుక్క వర్షం లేకుండా అయిపోయింది. బురద బురదగా ఉండి 10-15 రోజులు కానీ ఎండదు కదా నేల, కానీ ఇప్పుడు ఎండిపోయింది, మళ్ళీ వరద లేదు, పూర్వం ఎలా ఉందో అలా ఉంది, ఇళ్ళు కూలిపోయాయి తప్ప నేలంతా మళ్ళీ యథాస్తథంగా తయారైంది. అప్పుడు కృష్ణుడు, వరద ఇగిరిపోయింది, నేల బురద లేకుండా గట్టిపడింది, ప్రస్తుతం ఆకాశంలో మబ్బు తునకలేదు, నిశ్చింతగా మీరంతా మీ సామాన్లతో బయటికి రండి, అందరూ వచ్చాక గోవర్ధనాన్ని యథాప్రకారం కింద పెట్టేస్తానన్నాడు ఆయన. అందరూ బయటకు వచ్చాక 1-2 సార్లు చూసుకుని అందరూ వచ్చాక మళ్ళీ చూసుకోవాలి, కొంతమంది ఉంటారు తొందరగా బయటికి రారు పట్టాన, అలాంటి వాళ్ళని కూడా చూసుకుని బయటికి ఆ గోవర్ధన పర్వతం యథాస్థానంలో పెట్టేశాడు ఆయన. తీరా బయటకు వచ్చేసాక, ఏమండో నా ఆధార్ కార్డు అందులో వదిలేశానంటాడు ఎవడోడు, అందుకని ముందే అన్ని వస్తువులు తెచ్చుకోవాలి చూసుకోవాలి, ఇదో గొడవ. కొందరు కళ్ళదోళ్ళు వచ్చిపోతారు, కొంతమంది మళ్ళీ ఈ మధ్యన ఒక ఆయన అయితే రైల్వే స్టేషన్లో నా పుస్తకాల సంచి వదిలేసి వచ్చేసాడు. మొన్న అనకాపల్లిలో దిగాం, నా పుస్తకాల సంచి, నా పురాణాలు, నేను రాసే వ్యాసాలు, సాయంత్రం 4 గంటలకి 2 పుస్తకాలు ఇచ్చే సంచిలో పెట్టంటే అప్పుడు ఎక్కడున్నది సంచి దాని కథ కంచికి, అప్పుడు వెతికితే మా అదృష్టం ఏంటంటే అక్కడ కాపలా వాళ్ళు దాచి ఉంచారు, అది సంచి పురాణాలు కాబట్టి ఎవడో ఎత్తుకెళ్ళలేదు, ఆ ఫైల్ ఒకటి ఉంది, ఆ ఫైల్లో ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తే అందులో ఏమీ లేవు, అందుకని కాగితాలు తప్పేమీ లేవు. నేను ఆ ఫైల్లో కాగితాల మధ్యలో కొంత డబ్బులు పెడతాను, ఆ కాగితాల మధ్యలో ఉండడం వల్ల ఎవరికి కనపడలేదు. రహస్యం చెప్పేశాను. అది అయ్యో ఇక మీద ఆ పుస్తకాల సంచిలో ఇంకేం డబ్బులు పెట్టకూడదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అది కాబట్టి సరిపోయింది. అది ఏ పరుసు అయితే వాడు పట్టుకుపోతాడు కదా, పాప వాడు మంచివాడు కూడా కాబట్టి అట్టే పెట్టారు తెచ్చారనుకోండి. ఇలాంటి పెద్ద శిష్యులు కూడా ఉంటే ఇంకేమైపోతాం. అందుకనే కృష్ణుడు ఆఖరి వాడు కూడా అన్ని సామాన్లు తెచ్చుకుని బయటకు వచ్చేదాకా చూసి అప్పుడు ఆ గోవర్ధన పర్వతాన్ని అక్కడ దింపాడు. గోవర్ధన పర్వతం పెకలించినట్లేదు, పూర్వం ఎలా ఉందో అలాగే భూమిలో ఉంది. అసలు ఇంత పూర్వం దాన్ని పీకారని చేత్తో పట్టుకున్నారని జాడ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళంతా అన్నారు, కృష్ణ వర్షం దెబ్బకి మా హర్షం అంతా తొలగిపోయింది, కారణం ఎక్కడ మా ఇళ్ళు లేవు, పశువుల శాలలు లేవని కానీ మీరంతా కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన. అంతా కళ్ళు మూసాక కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు తెరిచేసరికి అందరిళ్ళు యథాతథంగా పశువుల శాలలతో సైతంగా అక్కడే ఉన్నాయి. వాళ్ళకి మతిపోయింది, అబ్బా మా ఇళ్ళు అవి కూలిపోయిన జాడ కూడా లేదు అనుకుని ఈ గోవర్ధన పర్వతం దగ్గర నుంచి అక్కడికి నడవడానికి కూడా ఓపిక లేదు కృష్ణ అన్నారు. వాళ్ళు గారంగా నేను ఎత్తిమీద ఏదో ఉంటుందంటే నువ్వే తీయన్నట్టుగా ఇళ్ళు కట్టించి ఇచ్చాడా, గృహప్రవేశం కూడా నువ్వే చేయించుంటున్నారు ఆయన. అప్పుడు ఆయన మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇందాక చెప్పాక మీకు ఇద్దరులో ఇందులో ఒకడు ఉన్నాడు, ఒక ఒంటిగాడు. వాడు కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటున్నాడు, మూసుకుంటే ఏమవుతుంది మూసుకోకపోతే ఏమవుతుందని ఇలా దొంగతనంగా చూశాడు. ఇలా చేతులు పెట్టుకుని కళ్ళు అందరూ మూసుకున్నారు, అందరి ఇళ్ళు వచ్చాయి, ఈ కళ్ళు తెరిచిన వాడికి ఒక్కడికి ఇల్లు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అందరూ ఇళ్ళకి చేర్చమని కానీ ఈసారి కూడా వీడు కళ్ళు తెరిచి నన్ను ఇంటికి పంపుతాడు లేదో అని చూశాడు. వాడొక్కడో గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నాడు, మిగతా వాళ్ళంతా వాడి ఇళ్లలో ఉన్నారు హాయిగా. ఆ తర్వాత మళ్ళీ వచ్చేవాడు నానాయాత్ర పడి కృష్ణుడి కళ్ళు పట్టుకుని ఇల్లు కట్టించుకోవాల్సి వచ్చింది. కాబట్టి గురువుగారు కళ్ళు మూసుకోండి అంటే మూసుకోవాలి, నోరు మూసుకోమంటే నోరు మూసుకోవాలి, అసలు ఏది మూసుకోమంటే మూసుకుంటే సుఖం మనకి. పరమాత్ముడు కదా, పరమాత్ముడు జగద్గురువు కదా ఆయన, ఆయన చెప్పిన మాట విన్నారు సుఖపడ్డారు. అప్పుడు అందరూ ఏమన్నారు నందుడితో, నంద నీ కుమారుడి లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా, కళ్ళు తెరవని పసిపాపగా ఉన్నప్పుడు పోతనని సంహరించాడు, ఆ తర్వాత కాలితో బండిని తల్లి పడగొట్టాడు, సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుణ్ణి చంపాడు, చెట్లు మీద పడగొట్టుకుని వాటికి శాప విముక్తి కలగజేశాడు, వత్సాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, అఘాసురుణ్ణి చంపాడు, ధేనుకాసురుణ్ణి బలరాముడి ద్వారా సంహరింపజేశాడు, కాళీయుణ్ణి వర్ధించాడు, అవన్నీ ఒకెత్తు మొత్తం దావాగ్ని తాగివేశాడు. అడవి తగలబడితే ఆ అగ్నిలో మనం కాలిపోకుండా అగ్నిని మింగాడు. ఇప్పుడు ఏడేండ్ల బాలుడెక్కడ క్రీడన్ కరి తమ్మి ఎత్తు క్రియ ఎందరముంచోడ ఒక చేత ఎత్తుట వేడుకనొక చేత నేడు వెరగవు కాదే. ఏడేళ్ల బాలుడేమిటి, ఏనుగు తన తొండంతో చిన్న తామర పువ్వెత్తినంత తేలికగా గోవర్ధన పర్వతం ఎత్తడం ఏమిటి, ఎంతమంది చూస్తూ ఉండగా పైగా, ఇది ఆశ్చర్యం కదా. ఇలా ఏ మానవ మాత్రుడైనా ఎత్తగలడా, ఆ ఎత్తేటప్పుడు కూడా అలసట్లేదు, చిరునవ్వు, 7 రోజులు ధరించాడు, ధరించినంతసేపు కనీసం చేత్తో వస్తువు పట్టుకున్నట్టే లేదు, సెల్ ఫోన్ పట్టుకుని 30 సార్లు కింద పారేస్తారు, చేతిలో జారిపోతూ ఉంటుంది, టీ కప్పు పట్టుకుంటే 30 సార్లు మీద ఒలగబోసుకుంటారు, కొంతమంది కట్టుకున్న పంచి ఊడిపోతుంటే ఈ చేత్తో పట్టుకుంటారు కొంతమంది. అటువంటిది పరమాత్ముడు 7 అహోరాత్రముల పాటు ఆ కొండని చేత పెట్టాడంటే ఆశ్చర్యం కదా. ఓ నందగోపవల్లభ నీ నందనుడు ఆచరించు నేర్పరి తనముల్ మానవులకు శక్యంబులే మానవ మాత్రుండే నీ కుమారుడు చెప్పుమా. ఓ నంద మహారాజా, నీ కుమారుడు చేసే ఈ పనులు మానవ మాత్రులు చేయగలరా, నీ కుమారుడు ఎన్ని ఘనకార్యాలు చేశాడో ఆ ఘనకార్యములు మానవులు ఎవరూ చేయలేరు, అసలు మానవ మాత్రుడు కాడని అర్థమైపోతుందనగా సందేహం లేదు. గర్గాచార్యులు వారు మన కుల పురోహితులు చెప్పారు ఇతడు నారాయణ సమారుడు మహాత్ముడని, ఇతడెవరో మహానుభావుడు అనుకున్నాడు తప్ప అప్పుడు కూడా పూర్తిగా నారాయణుడు అని గ్రహించలేకపోయాడు. నారాయణ 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 ఇంటి పేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన బాగుండేది. ఇప్పుడు ఇంద్రుడికి పశ్చాత్తాపం కలిగింది, వణుకొచ్చేసింది. అయ్యయ్యో, మహానుభావుడైన పరమాత్మునితో విరోధం తెచ్చుకున్నానని భావించి ఒకరోజున కృష్ణుడు బృందావనంలో గోవర్ధన పర్వతానికి సమీపంలో ఒక రాతి బండ మీద కూర్చుని కాలి మీద కాలిలా వేసుకుని మురళి ఊదుతూ ఉండగా, ఆయన చుట్టూ ఆవులు వేస్తూ ఉండగా, గోపాలకులు దూరంగా ఉండగా, పరుగు పరుగును అక్కడికి వచ్చాడు. పైగా ఒక్కడు రాలేదు, అమ్మని తీసుకొచ్చాడు. కృష్ణుడికి కోపం ఉన్నా వాళ్ళ అమ్మని చూస్తే కోపం తగ్గిపోతుందని. అందుకని అప్పుడప్పుడు కూడా మమ్మీ ఉంటే ఎన్ని లాభాలో చూడండి, మమ్మీ ఉంటే వీడు డమ్మీగా ఉన్నా పర్వాలేదు. అందుకని అమ్మని వెంట పెట్టుకొచ్చాడు తన తల్లితో కలిసి. వెంటనే రావడంతో కని ఇంద్రుడు తామృక్కెను దిన్నకర్ర నిభ నిజ కిరీట దీధితి చేతన్ మునిజన సముద్ధరణంబులు సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. రావడంతో ఇంద్రుడు తన కిరీటముతో పాటుగా, కిరీటం మళ్ళీ తీయలేదు, తీయకుండా కిరీటముతో సహితముగా తలని శ్రీకృష్ణుడి పాదాల మీద పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన కిరీటంలో ఉన్న మణులు సూర్యుడి వలె మెరిసిపోతున్నాయి. ఈ సూర్యుడిలా మెరిసిపోతున్న రత్నముల కాంతి శ్రీకృష్ణుడి పాదాల మీద పడి ఆ పాదాలు మరింత మెరిసిపోవడం మొదలుపెట్టాయి. ఆ పాదాలు ఎటువంటివి? మునిజన సముద్ధరణాలవి, మునులందరినీ కాపాడతాయి, ఉద్ధరిస్తాయి. సునతోద్ధరణములు, భక్తితో నమస్కరించిన వాళ్ళని కూడా ఉద్ధరిస్తాయి. నందసుతు చరణంబుల్, అవి నందపుత్రుడైన కృష్ణుని పాదాలు. ఆ పాదాల మీద పడి నమస్కరించి, దేవ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక జగన్నాథ దేవేశ, అహంకారంతో ఇంతకాలం తెలియక పిచ్చి పనులు చేసిన నన్ను క్షమించు. సమస్త లోకాలకి పరిపాలకుడవైన నీవెక్కడ? ఒక్క లోకాన్ని ఇంద్రలోకాన్ని పరిపాలించే నేనెక్కడ? నాకు ఐశ్వర్యం వల్ల మదం కలిగింది, మదం వల్ల విచక్షణ కోల్పోయాను, దానివల్లే నిన్ను శిక్షించాలనుకున్నాను. నేను ఒక సామాన్యుణ్ణి, అపశకునపు పక్షిని, నిన్ను శిక్షించాలనుకోవడం ఏమిటి? పొండరీకాక్ష కటాక్షించి రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించి కాళ్ళ మీద పడితే, నాయన అప్పుడప్పుడు మీ దిక్పాలకులకి అహంకారం రావడం సహజం అయిపోతుంది, ఆ అహంకారం తొలగించటానికే నీ యాగాన్ని ఆపాను తప్ప నీ మీద కోపం కాదు నాకు. నాయాన చేయుచుండుము నీ అధికారంబు నందు నిలువు, సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు నీకు శతకరి గమనా. ఈరోజు నుంచి నేను చెప్పిన పనులు చెయ్యి, తూచా తప్పకుండా పరిపాలించు, అహంకరించకు, నీ అధికారంలో శాశ్వతంగా నిలబడు. దేవతలకి కూడా ప్రభువునని అహంకారం పొందకు, ఐశ్వర్యంతో మదించకు. దానివల్ల నీకు మదించకుండా ఉంటే, అహంకారం పొందకుండా ఉంటే శ్రేయస్సు కలుగుతుంది. పో. పైగా ఇంద్రుడికి మంచి విశేషణం కూడా తగిలించాడు, శితకరిగా మన ఇంద్రుడు ఎక్కే ఏనుగు తెల్ల ఏనుగు. శిత అంటే తెలుపు, కరి అంటే ఏనుగు, శితకరి అంటే తెల్ల ఏనుగు. ఐరావతం తెల్ల ఏనుగు మీద ఎక్కి తిరిగేవాడ, జాగ్రత్తగా మనస్సు తెల్లగా ఉంచుకో. ఏనుగు తెల్లగా ఉండకూడదు, మనస్సు స్వచ్ఛముగా ఉండాలి. మనిషి నల్లగా ఉండొచ్చు, మనస్సు నల్లగా ఉండకూడదు. పో అనగానే, ప్రభు నీకు అపచారం చేశాను కనుక ఇప్పుడు ఉపచారం చెయ్యాలి, పొమ్మంటే పోతానా? నీకు అభిషేకం చేస్తే నా పాపాలు పోతాయి అనగా, ఎంత పూర్వం బాగా వర్షం కురిపించి అభిషేకం చేసావుగా అన్నాడు. అది కసితో పోసిన వర్షం, ఇప్పుడు అభిషేకం జలాభిషేకం చేస్తాను అని పలికి వెంటనే ఏం చేశాడు, కామధేను ఇలా రా అన్నాడు. కామధేను ఆకాశం మీద నిలబడింది, రెండు కాళ్ళు దక్షిణానికి పెట్టింది, రెండు కాళ్ళు ఉత్తరం కేసి పెట్టింది, తల కూడా ఉత్తరం కేసి పెట్టింది. అంటే ఉత్తరం కేసి తల వెనక కాళ్ళు అటు పెట్టి పొదుగు సరిగ్గా నెత్తి మీద పడేలా పెట్టింది, పెట్టి పాలు పోయడం మొదలెట్టింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మడికి ముందు దేంతో? క్షీరములతో అభిషేకం, క్షీరాభిషేకం జరుగుతోంది. సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సంభవుని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షుతో యజదడాక్షున్ భక్తితో నయ్యడన్. ముందుగా కామధేనువు తన పొదుగు నుంచి పవిత్రమైన పాలు కురిపించింది. ఆ విధంగా ఆయనకి ముందు క్షీరాభిషేకం జరిగింది. పాలతో అభిషేకం చేశాకను, పంచామృతాలతో అభిషేకం చేశాకను, మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించాలి. అందుకని నీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించాడు ఆయన? స్వర్గంలో ఉన్న మందాకిని నుంచి తెప్పించాడు. స్వర్గంలో ఉన్న గంగానదిలో కాలుష్యం ఉండదు, ప్లాస్టిక్ ఉండదు, చెత్త ఉండదు, మలినం ఉండదు. ఆ నీరు పైగా ఐరావతము తన తొండంతో తీసుకొచ్చింది. ఐరావతము తొండముతో తేబడిన నీళ్లతో అభిషేకం చేశాడు. చేసిన తర్వాత తన తల్లితో కలిపి ఆయనకి భక్తితో నమస్కరించి, నీకు ఈ రోజు నుంచి గోవిందుడు అని బిరుదిస్తున్నాను అన్నాడు. ఎందువల్ల? ఈ వర్షముల నుంచి, తుఫాను నుంచి గోవులను రక్షించావు. గాం విందతి ఇది గోవింద. గోవులను సంతోషపెట్టావు, రక్షించావు గనక గోవింద. గో అనే శబ్దమునకు ఆవులు, గో అనే శబ్దమునకు భూమి, గో అనే శబ్దమునకు కిరణములు, గో అంటే మనలో ఉన్న ఇంద్రియములు, వీటన్నిటినీ రక్షించావు, ఆనందం కలగజేసావు గనక గోవిందుడివి అని శత్రువుల్ని చీల్చి చెండాడే పుండరీకాక్షుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి గోవింద అన్నాడు. ఒక్కే బిరుదు ఎన్నిసార్లు వచ్చిందో చూసారా? వరాహావతారంలో భూమిని కోరలతో పైకెత్తాడు. అప్పుడు భూమిని ఉద్ధరించాడు గనక గో అంటే భూమి గనక భూమికి ఆనందం కలగజేశావు, నువ్వు గోవిందుడివి అన్నాడు బ్రహ్మ. ఎప్పుడు? వరాహావతారంలో. భూమిని ఉద్ధరించిన కథ నేను కొత్తగా చెప్పక్కర్లేదుగా. హిరణ్యాక్షుడిని చంపడం, భూమిని పైకి తీసుకురావడం, అప్పుడు బ్రహ్మదేవుడు గాం అంటే భూమిని విందతి రక్షించి ఆనంద పెట్టావు గనక గోవిందుడు అన్నాడు. అంటే ఒకసారి ఎప్పుడో కృతజ్ఞతలు ఇచ్చారు. మళ్ళీ తర్వాత నరసింహావతారంలో ఇంద్రియములన్నిటికీ ఆనందం కలిగించాడు. ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవలసి వచ్చింది దేవతలంతా ఈ హిరణ్యకశిపుడి వల్ల. ఇందాక విన్నారుగా కథ, అద్భుతమైన కథ అది. అందులో సుస్పష్టంగా అసలు ఇంద్రియములను కూడా భయపెట్టేసేటటువంటి వాడు. వాడు ఉన్నంతకాలం అన్నం తినడానికి వణిగిపోయారు, కళ్ళతో చూడడానికి వణిగిపోయారు. ఏ క్షణంలో ఎవడ మీద కడతాడో తెలియదు. అందుకని అందరూ వణిగిపోయి తలో చోట కాంతి సీకులై తలదాచుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ రక్షించి తిరిగి వాళ్ళకి ఇంద్రియ సుఖాన్ని ప్రసాదించటం వల్ల నరసింహస్వామి వారికి మళ్ళీ దేవతలు శివుడు కలిసి గోవిందాన్ని బిరుదిచ్చారు. అదే బిరుదు మళ్ళీ రెండోసారి ఇచ్చారు. శ్రీరమణీయమైన నరసింహ విహారము సర్వశత్రు సంహారము అని ఆఖరి పద్యం చెప్పారు లేదా ఫలశ్రుతిలో? రమణీయమైన నరసింహుని యొక్క విహారం ఉందే ఆయన ప్రవర్తన. ఇక్కడ విహారం అంటే ఆయన చరిత్ర. అది సర్వశత్రువుల్ని నాశనం చేస్తుంది. శత్రువులు పోతే మన ఇంద్రియాలకు ఆనందం కలుగుతుంది, సుఖంగా నిద్రపోతాం. శత్రువు ఉంటే నిద్రపోలేరు కదా. కాబట్టి దేవతలకు సుఖం కలిగించాడు ఆయన. అందుకని మళ్ళీ గోవింద అన్నారు. మళ్ళీ రామావతారంలో రావణుణ్ణి వధించి ప్రజలందరినీ భూమిని ఆనందపెట్టాడు. అందుకని కూడా మళ్ళీ గోవింద అన్నట్టుగా పద్మపురాణం చెబుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కృష్ణావతారంలో గోవుల్ని రక్షించాడు, గోపాలకుల్ని రక్షించాడు. అందుకని మళ్ళీ ఇంద్రుడు కూడా నాలుగోసారి గోవింద అన్నాడు. ఈ విధంగా ఒకే బిరుదు ఎన్నోసార్లు వచ్చింది కాబట్టి గోవింద శబ్దం అంత గొప్పది కాబట్టి కొండెక్కినప్పుడల్లా గోవింద 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 రాలి. అందులో ఎప్పుడు వీలుంటే అప్పుడు గోవింద అంటే పాపాలు పోతాయి. ఈ విధంగా గోవింద బిరుదిచ్చి ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. చూసారా? ఇప్పుడు పద్మాకర్ గారికి ఎప్పుడో ఒకసారి అభినవ సుఖాన్ని ఇస్తే మళ్ళీ అదే బిరుదు ఇస్తే బాగుండదు కదా, కొత్త బిరుదు ఇవ్వాలి కానీ. కానీ పరమాత్ముడికి అలా కదా, గోవింద బిరుదు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఆ గోవింద శబ్దం ఆయనకు అంత ఇష్టం కనుక ఆయన తన లీలలతో మహిమతో కష్టపడి సంపాదించింది, అది ఇష్టపడి సంపాదించింది, పవిత్రంగా సంపాదించింది. ఊరికే బిరుదులు ఆయన పెట్టుకోలేదు. దేవతలు మెచ్చి, పరమాత్మ నీ వల్లే మేము సృష్టింపబడుతున్నాం, రక్షింపబడుతున్నాం, పోషింపబడుతున్నాం అంటూ ఆయనకు ఆ బిరుదుని ఎన్నోసార్లు ఇచ్చారు. తెలియక కేవలం కృష్ణావతారంలోనే గోవింద వచ్చిందని ఎవడో ఆయన అన్నట్ట. ఎన్నిసార్లు వచ్చిందో పురాణాలు బాగా చదివితే అర్థమవుతాయి. ఆ పరమాత్మనికి అంత విధంగా ఆనందం కలిగించి ఇంద్రుడు గోవిందనామం ఇచ్చాడనమాట. అందులో ఎప్పుడు వింటప్పుడు ఏం చేయాలి? హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద అంటే ఎప్పుడు గోవింద అనాలి. అంతేగాని సెల్ ఫోన్ ఇంద ఇదిగో వంద నా వంద అనుకుంటా హాయిగా కొండెక్కినప్పుడు గోవింద అంటే పాపాలన్నీ పోయిందా పోయిందా అని పోతాయన్నమాట. ఈ ఘట్టం అపూర్వ ఘట్టం, పాప ప్రక్షాళన చేసే ఘట్టం, శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించే ఘట్టం, అత్యద్భుతమైనది గోవర్ధన పర్వతోద్ధరణ ఘట్టం. ఈ ఘట్టాన్ని భక్తితో విన్నవాళ్ళు జీవితంలో స్వామి అనుగ్రహంతో ఉద్ధరింపబడతారు. ఆయన హారతి ఇచ్చేయచ్చు. రేపటి కార్యక్రమాలు ఏమిటి తండ్రి? రేపటి కార్యక్రమాలకు ఏం లేవుగా, ఉదయ కార్యక్రమాలు లేవు కానీ 9 గంటలకి ఆయన ప్రవచనం ఉంటుంది యథాప్రకారంగా 9 to 9:30. ఆ తర్వాత 9:30కి రేపు ఒక అపూర్వ ఘట్టం, అసలు భాగవతంలో ప్రాణం, అదేమిటది అక్రూరస్తం. అక్రూరుడు ఒక దండకం చదివి భగవంతుడి దర్శనం చేసుకుని స్తోత్రం చేస్తాడు. అసలు మొత్తం భాగవతం అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క స్తవం ఒకటి ఒకటి. 9:30కి దాటి వచ్చారంటే ఆకులు ఎత్తడానికి రావడమే. కాబట్టి 9:30కల్లా వచ్చేయగలిగితే అక్రూరస్తవం వింటారు. సాయంత్రం వేళ రుక్మిణీ కళ్యాణం ఉంటుంది. ఈ విధంగా అప్పుడే చూస్తుండగా 4 రోజులు గడిచేసాయి. 5వ రోజు కార్యక్రమంలోకి రేపు అడుగు పెట్టేస్తున్నాం అన్నమాట. హారతిచ్చండి.
శ్రీహరి కేశవనామా, శ్రీహరి కేశవనామా, మధురిపుతారకనామా, శ్రీహరి కేశవనామా.
కూర్చోండి, పర్లేదు, ఎప్పుడు హారతి కట్టుకి లేవక్కర్ల.
శ్రీహరి కేశవనామా, మధురిపుతారకనామా. మాధవ నిన్నే మదిలో తలచి, మాధవ నిన్నే మదిలో తలచి, కానలలోన కాపురమున్న, కానలలోన కాపురమున్న, కొలిచెడి వారికి కొరతే మీరాదు, కొలిచెడి వారికి భేదములేవి రానే రావు, భేదములేవి రానే రావు, కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావా. శ్రీహరి కేశవనామా, శ్రీహరి కేశవనామా, మధురిపు తారకనామా, శ్రీహరి కేశవనామా. దారుణమైన దారుణమైన బాధలనైనా, దారుణమైన తునిమెడి బాణము నీ తిరునామము, తునిమెడి బాణము నీ తిరునామము, భాగ్యములందు పెను బాధలందు, భాగ్యములందు పెను బాధలందు, దాసుల నీవు వీడవు స్వామి, దాసుల నీవు వీడవు స్వామి, నీ శుభ పదముల సేవ కవచము వంటిది కాదా. శ్రీహరి కేశవనామా, శ్రీహరి కేశవనామా, మధురిపు తారకనామా, శ్రీహరి కేశవనామా, శ్రీహరి కేశవనామా, శ్రీహరి కేశవనామా. గోవింద.
రండి వరుసగా క్యూలో వచ్చేస్తే
రేపటి కార్యక్రమాలు ఒకసారి అనౌన్స్ చేయాలి బామ్మగారు.
శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్ అందరికీ. రేపు ఉదయం 9 గంటలకి కార్యక్రమం అండి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం యథావిధిగా సత్యనారాయణ గారు మాస్టర్ గారితో ప్రహ్లాద చరిత్ర, తర్వాత సాయంత్రం రుక్మిణి కళ్యాణ ఘట్టం మన గురువు గారు చెప్తారండి. జై శ్రీరామ్. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఏలూరు ప్రణవపీఠం నందు వార్షికోత్సవ మహోత్సవం మరియు మహాకుంభాభిషేకం జరుగుతుంది. కావున అందరూ ఈ మహోత్సవానికి హాజరవుతారని భావిస్తున్నామండి. జూలై 23 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు శ్రీ గురువుగారి ఆధ్వర్యంలో కాశీయాత్ర, దీనిలో భాగంగా శ్రీ గురువుగారి 25వ శతావధానం, 5 రోజుల పాటు భాగవత సప్తాహం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీ శివపార్వతుల కళ్యాణం మరియు పితృదేవతల కార్యక్రమములు జరపబడతాయండి కాశీలో. నెక్స్ట్ శ్రీ గురువుగారి ఆధ్వర్యంలో నైమిషారణ్య యాత్ర 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జరుగుతుందండి. దీనిలో అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాము. మీ విశేషాలన్నీ కూడా నెక్స్ట్ సత్సంగం గ్రూపుల్లో వస్తాయి, పరిశీలించగలరు. అలాగే భాగ్యనగరంలో ప్రవచనం జై శ్రీరామ్ అండి. నైమిషారణ్య యాత్రకు భక్తులందరూ పాల్గొవాలని మా మనవి అండి. భక్తులు మాత్రమే పాల్గొవాలని మా మనవి. జై శ్రీరామ్. అలాగే భాగ్యనగరంలో ప్రవచన మంటపానికి మనకు తోచిన విరాళాలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా ప్రార్థన. నెక్స్ట్ ఏలూరు ప్రణవపీఠం నందు శ్రీ సత్యనారాయణ స్వామి మరియు అమ్మవార్ల దివ్య ఉత్సవ మూర్తులకు బంగారు రూపంలో గాని ధన రూపంలో గాని విరాళాలు సమర్పించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే శ్రీ గురువుగారు మనందరి కోసం ప్రసాదించిన పుస్తకములండి ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఇక్కడ మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు, పూజించుకోవచ్చు, మరియు ఎవరికైనా బహుమతి కావాలంటే కూడా వీటిని మనం ఇచ్చుకోవచ్చండి. ఒకసారి అందరూ గమనించగలరు, పుస్తకాలు కావాలంటే ఇప్పుడే ఇక్కడే మనం తీసుకోవచ్చండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, పర్వాలేదు. జై శ్రీరామ్ అండి.